గత కొన్ని ఆదివారాల నుంచి మనం కాళీయ మర్దన లీల గురించి చర్చిస్తున్నాము. ఎలా భగవంతుడు వనలో విహారం చేస్తూ ఉంటే ఎలా ఒకనాడు యమునలో ఉన్న హ్రదం దగ్గరికి వెళ్తారు, ఎలా అక్కడ కాళీయ అని ఒక పాము నివసిస్తున్నాడు, తను ఒక విషంతో ఆ నీళ్ళంతా అశుభ్రం చేశాడు, విషమయంగా చేశాడు. మొత్తం మీద ఆ గోపబాలలు దాహం వేసినప్పుడు ఆ నీళ్ళు తాగుతారు, తాగినప్పటికీ అక్కడే మరణిస్తారు. భగవంతుడు ఒక అమృత దృష్టితోని వాళ్ళని మళ్ళీ సజీవనంగా తయారు చేస్తారు. ఆయన ఒక కదంబ వృక్ష పైన ఎక్కి ఆయన లోపలికి దూకుతారు. సో ఎప్పుడైతే భగవంతుడు లోపలికి దూకుతారు, ఆ కాళీయ పాము అత్యంత కోపంతో ఎవరినా ఒక భవనాన్ని లోపలికి వచ్చారు. ఈ సందర్భంలో శ్రీల ప్రభుపాదు చాలా చక్కని మాట అన్నారు. ఇది మోడర్న్ సివిలైజేషన్ ఒక యాటిట్యూడ్. ఇది నాది, నా భవనం లోపలికి ఎలా వచ్చారు, నా టెరిటరీ లోపలికి మీరు ఎలా ప్రవేశించారు. కానీ మన వేదిక్ కల్చర్ అలా కాదు. మన ఒక వేదాల్లో ప్రతి ఒక్కరిని వెల్కమ్ చేయాలి అని, అది మన కల్చర్, అది మన సంస్కృతి. ఇదంతా వెస్టర్న్ సివిలైజేషన్. కొన్ని సంవత్సరాల కిందట భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా నమస్కారం చేసి ఆహ్వానిస్తారు లోపలి. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా బివేర్ ఆఫ్ డాగ్ అని బోర్డు పెట్టేస్తారు. మీరు వాళ్ళ ఇంటికి రావాలని వాళ్ళకి ఇష్టం లేదు. బీవేర్ ఆఫ్ డాగ్ అని బోర్డు ఉంటుంది. లోపల మనుషులు నివసిస్తున్నారా కుక్కలు మనకి తెలియదు, అక్కడ బీవేర్ ఆఫ్ డాగ్ అని ఉంటుంది. లోపల ఎవరు డాగ్ తెలియదు. సో ప్రభుపాద ఆయన ఒక పుస్తకాల్లో భాష్యం రాసినప్పుడు చాలా చోట్ల ఇది నొక్కి చెప్పారు, ఇది మన వేదిక సివిలైజేషన్ కాదు. 50 సంవత్సరాల కిందట కూడా మన ఇస్కాన్ భక్తులు, ఎప్పుడైతే కొత్తగా ఇస్కాన్ మొదలయ్యింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒకే హరే కృష్ణ నుంచి ఎవరు వచ్చారని వెంటనే గడి తీసి వాళ్ళని లోపల కూర్చోపెట్టి నీళ్ళు ఇవ్వడమైనా ప్రసాదం ఇవ్వడమైనా ఉండేది. శ్రీల ప్రభుపాద ఒక లీలామృతంలో ఒక కథ వస్తుంది, ఎలా శ్రీల ప్రభుపాద ఒకనప్పుడు శృతకీర్తి ప్రభుతోని బాంబేలో నరిమన్ పాయింట్లో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. శ్రీల ప్రభుపాద ఏ సెంటర్లో వెళ్ళినా ఆయన పొద్దున మాత్రం జప వాక్, అంటే భక్తులతోని జపం చేస్తూ వాకింగ్కి వెళ్ళేవారు, ఆయన అలవాటు అనమాట. సో బాంబేలో ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఆ రోజుల్లో అంబాసిడర్ గాడీసే ఉన్నాయి ఇండియాలో, వాళ్ళు అంబాసిడర్ కారులో వెళ్ళారు. సో అందరి దగ్గర అంబాసిడర్సే ఉంటాయి, ఇంచుమించు ఆ సేమ్ కలరు, సేమ్ స్టైల్, అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ కార్స్ లేదనమాట. సో గాడీ అక్కడ పార్క్ చేసి వాకింగ్ చేసుకున్నారు. వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గాడీ లోపలికి వచ్చి డోర్ తీసి కూర్చున్నారు. శ్రీల ప్రభుపాద వెనక కూర్చున్నారు, పక్కన శృతకీర్తి ప్రభు, ఇంకొక భక్తుడు గాడి మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంత ట్రై చేసినా గాడి స్టార్ట్ అవ్వట్లేదు. సో మొత్తం మీద గాడి ఏంటి స్టార్ట్ అవ్వట్లేదని చాలా వరకు ట్రై చేసి అతను దిగి ప్రభుపాదతో అన్నాడు, శ్రీల ప్రభుపాద గాడి స్టార్ట్ అవ్వట్లేదు, మీరు ఇక్కడే కూర్చోండి, నేను ట్యాక్సీ ఏర్పాటు చేస్తాను టెంపుల్కి వెళ్ళడానికి. తను ట్యాక్సీ కోసం వెళ్ళారు శృతకీర్తి ప్రభు. ఆ లోపల ఇంకా ఇద్దరు వచ్చారు, వచ్చి ఆ గాడి డోర్ ఓపెన్ చేశారు. దేంట్లో అయితే ప్రభుపాద్ కూర్చుని ఉన్నారు, ఒకరు డ్రైవర్ సీట్లో కూర్చున్నారు, ఒకరు పక్కనే కూర్చున్నారు. వెనక శిల ప్రభుపాద్ వైపు చూసి చెప్పారు, స్వామీజీ మీకు ఎక్కడ దింపమంటారు, దింపేస్తాము, ఎందుకంటే ఆ గాడి వాళ్ళది, ఇస్కాంది కాదు. ఒకే రంగు ఒకే స్టైల్ గాడి ఉండడం వల్ల వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. అయితే ఆ తాళం మాత్రం తీయగలరు కానీ గాడి స్టార్ట్ చేయలేకపోయారు. సో సింప్లీ స్మైల్ ఇస్తూ వెనక తిరిగి, స్వామీజీ ఎక్కడ దింపమంటారు, మేము దింపేస్తాము. అప్పటికే అక్కడ శృతకీర్తి ప్రభు వచ్చారు, శిల ప్రభు అది క్లారిఫై చేశారు, అయ్యో మేము మా గాడి అనుకుని కూర్చున్నామండి, మా గాడి ఇది పక్కనే ఉందని. కానీ వాళ్ళు ఎటువంటి కోపము, ఇదేంటి మా గాడిలో కూర్చున్నారు, ఏమీ లేదు, మీకు ఎక్కడ దింపమంటారు, మేము దింపేస్తాము. ఈ రోజుల్లో ఇలా అవుతే వెంటనే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, దూరం నుంచే చూస్తారు, మా గాడిలో కూర్చుని అక్కడే ఇప్పుడే పోలీసుని పిలుస్తాం. కానీ వాళ్ళకి ఎటువంటి ఇది లేదు, వెంటనే మేము దింపేస్తామండి ఎక్కడ దింపమంటారు. సో అలాంటి స్వభావం, అది మన వేదిక్ సివిలైజేషన్. సో ఇక్కడ ఈ మోడర్న్ టైమ్స్ అంతా కాళీయతలు ఒక స్వభావంని తీసుకొని ఉన్నారు. ఇది నాది, నేను ఎవ్వరు ఇక్కడ ప్రవేశించొద్దు, ఇది నా సొంతం. సో భగవంతుడు లోపల దూకడము, కాళీయతో యుద్ధం చేయడము, మొత్తం మీద కాళీయ మీద నృత్యం చేయడము. అండ్ ఇక్కడ గమనిస్తే కాళీయ ఈరోజు నిన్న మొన్న రాలేదు, అతను ఎన్నెన్నో యుగాల నుంచి ఉన్నాడు. కానీ భగవంతుడికి ఎటువంటి ఇబ్బంది లేదు, తను ఉంటే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే తన భక్తులకి ఇబ్బంది పెట్టారో ఆయన వెంటనే యాక్షన్ తీసుకున్నారు. అప్పటి వరకు కాళీయకి ఎప్పుడేం చెప్పలేదు. కానీ తన ఒక విషంతో నిండి ఉన్న నీళ్లు ఈ గోపబాలకులు తాగడం వల్ల వాళ్ళు మరణించడము, భగవంతుడు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. సో ఇలా యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడ ఆవులు, ఆ గోపబాలకులు అందరు చూసి ముగ్ధమైపోయారు. ఇదేమవుతుంది, భయభ్రాంతి అయిపోయారు. ఏమవుతుంది, మొత్తం మీద మేమేదో చెయ్యాలి, కృష్ణుణ్ణి మేమేదో కాపాడాలి. మనము గత ఆదివారం చర్చించాము ఎలా ఆవులు కూడా ఏడుస్తున్నారు. సాధారణంగా ఒక ఆ జంతువులు ఏడవడం అంటే ఎంత ప్రీతి ఉంటుంది అనుకోండి భగవంతుడి పట్ల. ఆవులు, ఆవుల తాలూక పేయులు అందరు ఏడుస్తున్నారు. ఈ సందర్భంలో దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకంలో శ్రీల ప్రభుపాద చిన్న కమెంట్ వేశారు, ఆ రోజుల్లో ఆవులకి కూడా భగవంతుడి కోసం ఏడుపు వచ్చింది, కానీ మనము మనుషులు మనకు ఏడుపు రావట్లేదు, మనకు ఏడుపు రావట్లేదు, మన కోసము కృష్ణుడికి ఏడుపు వచ్చేస్తుంది. తిని ఎన్ని రోజుల నుంచి సండే క్లాస్ వింటున్నాడు, ఎన్ని రోజుల నుంచి ప్రసాదం తింటున్నాడు, తిని ఎప్పుడు భక్తుడిగా మారుతారు అని తనే ఏడుస్తున్నారు, మనకి ఏడుపు రావట్లేదు. ఇది మన పరిస్థితి. సో ఆవులు అక్కడ ఏడవడము, ఆ గోపబాలకులందరూ భగవంతుడి వైపు చూస్తూ ఉండిపోయారు. అదే సమయంలో వ్రజలో ఉన్న ఇంకా పెద్దవాళ్ళందరికీ కొన్ని అపశకునాలు కనిపించి వాళ్ళు కూడా అక్కడ పరిగెత్తి రావడము. అండ్ మొత్తం మీద వాళ్ళందరూ అక్కడ వచ్చినప్పుడు భగవంతుడి తాలూకా ఈ యొక్క రూపం చూసినప్పుడు వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. సో మనం చర్చించాము ఎలా వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటే భగవంతుడి కోసం ఆందోళనగా ఉంటే భగవంతుడికి ఆనందంగా ఉంది. అయితే తనేం సాడిస్ట్ కాదు కదా, ఇలా వీళ్ళందరూ కష్టపడి అలా ఏడుస్తుంటే నాకు ఇష్టము. ఆయన ఇలా ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఆయన కోసం మనకి ఆందోళనగా ఉంటే ఆయన పట్ల ప్రేమ అనేది పెరుగుతుంది. ఆయనతో ఎంతో కొంతసేపు విరహం ఉంటే ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. యశోదమాత, నందమహారాజ్ ఎల్లప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారు, కానీ మధ్య మధ్యలో వాళ్ళు వాళ్ళ పనులు కూడా చేసుకోవాలి కదా. సో వాళ్ళు వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోయి ఉంటే కృష్ణుడికి అది ఇష్టం లేదు. ఆయన కావాలని ఎల్లప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి. అందుగురించి ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తారు. కృష్ణలీలలో ఏదో ఒక రోజు ఖాళీగా వెళ్ళిపోయిందని లేదు. సో ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉంటే వాళ్ళు మొత్తం మనసు తనపైన కేంద్రీకరించి ఉంది. సాధారణంగా ఎవరైతే పెంకితనం ఎక్కువ చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ పొట్లు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, ఎందుకంటే ఎక్కడ ఏం పడేస్తారు ఏం చేస్తారు తెలియదు. సో భగవంతుడు కూడా నెమ్మదిగా ఉంటే మంచిగా ఉంటే వాళ్ళు భగవంతుడిని మర్చిపోవచ్చు, కానీ అతను ఏదో ఒకటి చేస్తూ ఉంటే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు, ఇంకా భయపడిపోతున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో కూడా తల్లి పిల్లలు శాంతిగా కూర్చున్నారంటే పెద్దగా వాళ్ళు వాళ్ళ పని చేసేసుకుంటారు, కానీ పెంకితనం ఎక్కువ ఉంటే వాళ్ళ బుట్లు ఇంకా దృష్టి వేస్తారు ఏం చేస్తున్నారని. సో ఎప్పుడు కృష్ణుడికి వేరే వేరే అసురులు రాక్షసులు వచ్చి ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే యశోదామాత ఒక్క నిమిషం కోసం కూడా కృష్ణుడిని మర్చిపోలేకపోతున్నారు, ఎందుకంటే ఆవిడకి ఎప్పుడు భయం ఏదైనా అయిపోతుందేమో, ఏదైనా చేసేస్తారేమో. మనం భాగవతం 10వ స్కందంలో వింటాము ఎలా కృష్ణుడు రోజు ఆవుల్ని తీసుకొని వన లోపలికి వెళ్ళినప్పటికీ యశోదామాత 10 సార్లు తనకి వెనక పిలుస్తారు. ఈ లీల మనం చాలాసార్లు చర్చించాం, ఎలా కృష్ణుడు వెళ్ళిపోతూ ఉంటే యశోదామాత కృష్ణుని మళ్ళీ మళ్ళీ పిలుస్తారు, పిలిచిలేదు నువ్వు ఇది తీసుకువెళ్ళలేదు అది తీసుకువెళ్ళలేదు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ పిలుస్తారు, లేదు జాగ్రత్తగా ఉండు తొందరగా వచ్చే వనలో ముళ్ళు ఉంటాయి చూసుకో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ పిలుస్తారు. ఒక్కొక్కసారి కృష్ణుడికి ఇంకా విసపొచ్చేసి నన్ను వెళ్ళనీ ఇస్తావా లేదా అని, నేను నిన్ను పిలవట్లేదు, బలరాంని పిలుస్తున్నాను, లేదు సుబల్కి చెప్తున్నాను, కృష్ణుని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. సో ఎందుకంత యశోదమాతకి భయం? ఎందుకంటే రోజు ఇలాంటి లీలలు అవుతున్నాయి. సో భక్తులకి ప్రేమ పంచడానికి భగవంతుడు ఇలాంటి లీలలు ఏర్పాటు చేస్తారు. సో ఇదంతా జరిగినప్పటికీ మొత్తం మీద 2 గంటల పాటు ఆ పాము దగ్గర, ఆ కాళియ దగ్గర అలానే ఉండిపోయిన తర్వాత భగవంతుడు తన లీల మొదలుపెట్టారు. ఆ పాము తాలూకా పడుగు మీద నృత్యం చేయడం మొదలుపెట్టారు. అండ్ మొత్తం అంతా నృత్యం చేసినప్పటికీ ఈ పాము తాలూకా నోటి నుంచి విషమే కాదు రక్తం కూడా బయటికి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే రక్తం కూడా బయటికి వచ్చేస్తుంది, అప్పుడు మనం గత ఆదివారం చర్చించాము, మెల్లగా కాళియ తాలూకా భావాలు మారిపోయాయి. ఇప్పటి వరకు తను ఒక అహంకారంతో పెట్టుకున్నాడు, తను మొహం చూస్తే అర్థమవుతుంది అహంకారం ఉంది. కానీ ఎప్పుడైతే తను చూశాడు భగవంతుడిలో నాకైనా చాలా ఎక్కువ శక్తి ఉంది, అప్పుడు తను వినయంగా తయారయ్యాడు. ఎప్పుడైతే తను వినయంగా తయారయ్యాడు, అప్పుడే ఈ నాగపత్నిలు, కాళియ తాలూకా భార్యలందరూ బయటికి వచ్చారు. అయితే ఇప్పటి వరకు వీళ్ళందరూ దూరం నుంచి చూస్తున్నారు యుద్ధం ఏమవుతుంది. అండ్ ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి భాష్యంలో అంటారు, వాళ్ళ మనసులో అనుకుంటున్నారు చనిపోతేనే మంచిది, ఎవరైతే భగవంతుడికి వ్యతిరేకంగా ఉంటారో అలాంటి వాళ్ళు ఎందుకు బ్రతుకోవాలి, మేము విధవాగా ఉంటేనే పర్వాలేదు కానీ తను ఇంకా బ్రతకే అవసరం లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు గమనిస్తారు, తినిప్పుడు వినయంగా తయారయ్యాడు, లేదు తినిప్పుడు భక్తుడిగా మారాడు, అప్పుడు వెంటనే వీళ్ళందరూ బయటికి వస్తారు. సో గత ఆదివారం మనం అక్కడ ఆపాము, వీళ్ళందరూ బయటికి రావడము అండ్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక కమెంట్ ఇవ్వడం, కాళియాకి భగవంతుడు చంపేకుండా వదిలేశారంటే దానికి కారణం ఈ నాగపత్నిలు, ఎందుకంటే వీళ్ళందరూ మంచి భక్తులారు. సో ఈరోజు మనం ఈ శ్లోకం నుంచి మొదలు పెడదాము. తస్తం సువిజ్ఞా మనసోత్పురాసకృతారభికయం కయం నిధాయ భువిభూత పాతిం ప్రాణేము సాధ్వ్యాకృతాం జలిపూత సమాల్లస్య భరతూర్మోక్షాపేయ సాహసరణదం స్మరన్ ప్రపన్నా. ఇక్కడ అంటున్నారు, తస్తం సువిఘ్నో మనసో తపురాస్కృతాభ, వాళ్ళు ఒంటరిగా రాలేదు, వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. సాధారణంగా పిల్లల్ని చూస్తే ఎవరికైనా ప్రేమ కరుణ దయ అనేది వెంటనే పుడుతుంది. ఏం చేశారు, పురస్కృతాభ వాళ్ళని ముందు పెట్టారు, భగవంతుడు కనిపించినట్లు పెట్టారు. తర్వాత అంటున్నారు, కాయం నిధాయ భువిభూత, కాయం నిధాయ భువి, ప్రణామం చేశారు. నిలబడమే కాదు వెంటనే ప్రణామం చేశారు. ఇక్కడ భూవి అంటే భూమి అంటున్నారు కానీ అక్కడ భూమి అనేది ఏం లేదు. సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ నీల్ మీదే సాష్టాంగ ప్రణామం, అష్టాంగో సాష్టాంగో ఏదో ప్రణామం చేశారు. ఎందుకు ప్రణామం చేశారు? ప్రణామం చేయడం అంటే సరెండర్, శరణాగతి తీసుకుంటున్నాము అని. భగవంతుడు కోపంలో ఉన్నారు, ఎందుకంటే కాళియ ఇలా తప్పు చేశారని. సో కోపం అనేది భగవంతుడిని తగ్గించాలంటే వెంటనే ఫస్ట్ ప్రణామం చేయాలి. నీతి శాస్త్రాలు అంటారు, పెద్దవాళ్ళు ఎప్పుడైనా మన మీద కోపంగా ఉంటే మొట్టమొదటి వాళ్ళకి మనం ప్రణామం చేయాలి. ప్రణామం చేస్తేనే వాళ్ళ కోపం ఫస్ట్ తగ్గిపోతుంది. నీతి శాస్త్రం అంటారు, ఎవరైతే మహాత్మ వాళ్ళ కోపం ఎలా ఉంటుంది, క్షణభంగూరు. క్షణభంగూరు అంటే ఒక్క నిమిషం కోసమే, ఆ నిమిషం కోపం వస్తుంది, ఏదైనా చెప్పేస్తారు, మరుసటి నిమిషం దాని గురించి మర్చిపోతారు. కానీ ఈ మహాత్మాలు ఒక స్వభావం ఏంటంటే, కోపం మాత్రం క్షణభంగూరు కానీ మైత్రి మాత్రము చనిపోయే వరకు ఉంచుతారు. మైత్రి అంటే మనతో మంచి సంబంధం. ఒకవేళ మనకి స్నేహితులుగా వాళ్ళు అనుకున్నారు లేదంటే యాక్సెప్ట్ చేశారు అంటే చనిపోయే వరకు ఆ ఒక రిలేషన్ ఉంచుతారు, కానీ కోపం మాత్రం ఒక నిమిషంలో మర్చిపోతారు. సో ఇలాంటి మహాత్ముల్ని ఆనందపరచాలి లేదంటే వాళ్ళు మన మీద కోపంగా ఉన్నప్పుడు తగ్గించాలంటే మొట్టమొదటి ప్రణామం చేయాలి. సో మహాత్ములు అలాంటి స్వభావం ఉంటే భగవంతుడు ఇంకా దయనీయులు. సో వెంటనే వాళ్ళు ప్రణామం చేస్తున్నారు. సో నాగపత్నిలే కాదు, నాగపత్ని తాలూకా పిల్లలు కూడా ప్రణామం చేస్తున్నారు. సో నాగ తాలూకా పిల్లలు బుజ్జిగా ఉన్నారేమో చూడ్డానికి, తెలియదు చూడ్డానికి అందంగా ఉన్నారో లేదో, అంటే పాము పిల్లలు కదా, మేబీ అందంగా ఉన్నారేమో, సో బుజ్జి పిల్లలు ఎలా నిలబడి ఉంటే వాళ్ళు కూడా ప్రణామ భగవంతుడు వాళ్ళ పట్ల అలా చూస్తున్నారనమాట. మోక్షేప సావ శరణందం శరణం ప్రపన్న. ఇక్కడ సుఖదేవ గోస్వామి అంటున్నారు, వీళ్ళందరూ ఎవరు శరణాగతి తీసుకుంటున్నారు, శరణాదం, ఎవరైతే శరణాగతి ఇవ్వడానికి అర్హత ఉంది అలాంటి ఆయన దగ్గర శరణాగతికి వెళ్ళారు, ఊరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అని సుఖదేవ గోస్వామి క్లారిఫై చేస్తున్నారు. ఇక్కడ అంటున్నారు సమలస్య భర్తూరు. సో సుఖదేవ గోస్వామి అంటున్నారు ఎవరి కోసము, పాపంతో నిండి ఉన్న వాళ్ళ భర్తని కాపాడడానికి. సో ఇక్కడ కూడా తనకి ప్రేజ్ చేయట్లేదు, పాపంతో నిండి ఉన్న కాళియాని కాపాడడానికి పిల్లల్ని తీసుకొని వీళ్ళు ముందుకెళ్ళారు. ఇప్పుడు ముందుకెళ్ళి నిలబడలేదు, ముందుకెళ్ళి ఇప్పుడు స్తుతి చేయడం మొదలుపెట్టారు. సో ఇక్కడ గమనించే విషయం ఒకటంటే భగవంతుడు ఇందాక నృత్యం చేసుకుంటున్నారు. నృత్యం అంటే అది మహానృత్యం, ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్తో ఒక్కొక్క పడుగు నరికేస్తున్నారనమాట, ఒక్కొక్క పడుగు మొత్తం అంతా తన స్ట్రెంగ్త్ పోతుందనమాట. సో ఎప్పుడైతే నాగపత్నిలు స్తుతి చేయడం మొదలుపెట్టారో భగవంతుడు ఆ నృత్యం ఆపేశారు, ఆపేసి వాళ్ళ పట్లు చూస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో సచ్ ఎ బ్యూటిఫుల్ క్వాలిటీ ఆఫ్ ద లార్డ్. ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఎంతో కొంత సక్సెస్ఫుల్గా ఉన్న పీపుల్ దగ్గర మనం వెళ్తే మన వైపు చూసి మాట్లాడరు కూడా. మనం ఏదైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పండి మేము వింటున్నామని వాళ్ళు వాళ్ళ పనిలోనే ఉంటారు, మన వైపు చూడరు కూడా. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఏదో ఒక పదవికి చేరి ఉన్నారు, ఆయన దేవాది దేవుడు. కానీ నాగపత్నిలు గొప్ప రాణిలు ఎవరు కాదు, వాళ్ళు స్తుతి చేసిన వెంటనే భగవంతుడు ఆగిపోయారు, ఆగిపోయి వాళ్ళ పట్లు చూస్తున్నారు, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు, ఎన్ని రోజులు భగవంతుడు ఎందుకు కాళి అని చంపలేదు, లేదంటే తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమనలేదు, ఎందుకంటే ఈ నాగపత్నిలు భగవంతుడి తాలూకా గొప్ప భక్తురాలు. సో భగవంతుడికి కూడా వాళ్ళ పట్లు చూసినప్పటికి సిగ్గుగా ఉంది, అంటే భక్తురాలు కదా, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను కాపాడాలి కదా, కానీ నేను అది చేయలేకపోయాను, సో వాళ్ళని ఎలా మోహం చూపించాలి అని భగవంతుడు సిగ్గుపడుతున్నారు. వైష్ణవ ఆచార్యులు ఇలాంటి కమెంటరీ వేస్తున్నారనమాట. సో చాలా ప్రేమతో భగవంతుడు వాళ్ళ పట్లు చూస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారని. నాగపత్ని వాచ న్యాయోహి దండ కృతకిల్ విశేష్మ తవావతారా ఖల నిగ్రహాయ రీపోసుతానాం అపితుల్య దృష్టి దత్సేదమం ఫలం ఏవాను సంసాన్. ఈ నాగపత్ని తాలూకా స్తుతిలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం ఈరోజు ఎంతవరకు దీన్ని కంప్లీట్ చేయగలుగుతాం తెలియదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ నాగపత్ని ఒక స్తుతిలు కంఠస్థం చేయగలిగితే మనము భగవంతుడిని ప్రేమిస్తున్నాము. ఎప్పుడైతే మనం ఎవరికైనా ప్రేమిస్తామో ఆ ప్రేమ వ్యక్త చేయాలంటే దానికి ఒక భాష ఉండాలి, ఏదైనా మనం మాట్లాడాలి. కానీ అంత గొప్ప కవిత్వం మనకి తెలియదు ఏదోటి. సో ప్రతిసారి భక్తులకి హృదయంలో ఒక ప్రశ్న ఉంటుంది, భగవంతుడిని ఎలా ప్రార్థించాలి, నేను స్వామి ఎదురుగా నిలబడి ఉంటే విగ్రహాలు ఎదురుగా నేను ఏం చెప్పాలి. భౌతిక విషయాలు నిమగ్నం ఉన్న వాళ్ళకి ఆ క్వశ్చనే రాదు, ఎందుకంటే వాళ్ళ లిస్ట్ రెడీగా ఉంటుంది, దాంట్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఎవరైతే భక్తులు, ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చిబడింది మీరు భగవంతుడి దగ్గర ఏది కోరుకోకూడదు, వాళ్ళు ఒక్కొక్కసారి ఉండిపోతారు, ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి. సో ఇలాంటి భాగవతంలో ఉన్న స్తుతిలు మనం కంఠస్థం చేయగలిగితే ఆ స్తుతిలే మనం పాడాలి. మనం ఏం స్తుతి రచించలేము కనుక బారో చేసుకోవాలి, ఇంకెవరైనా పాడిన స్తుతి మనం పాడేయాలి పర్వాలేదు. నాగపత్ని స్తుతిలు ఉన్నాయి, బ్రహ్మ తాలూక స్తుతి ఉంది, ఇంద్ర తాలూక స్తుతి ఉంది, ధ్రువ మహారాజ్ది స్తుతి ఉంది, ప్రహ్లాద్ మహారాజ్ స్తుతి ఉంది, కుంతిదేవిది స్తుతి ఉంది, భీష్మదేవిది స్తుతి ఉంది. అలా ఎంతోమంది భక్తులు పాడిన మంచి స్తుతిలు ఉన్నాయన్నమాట. గజేంద్ర స్తుతి ఉంది, అది మనం కంఠస్థం చేసి పాడాలి. అండ్ అప్పుడు మనకి తెలుస్తుంది మంచి భక్తులు భగవంతుడి దగ్గర ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఎలా ప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ ఈ నాగపత్నిలు ఇప్పుడు ఫస్ట్ లైనే వినండి, ఎంత అద్భుతంగా చెప్తున్నారు. న్యాయోహి దండ, న్యాయోహి దండ, స్వామి న్యాయం చేశారు. బ్యాక్గ్రౌండ్ మీ అందరికీ తెలుసు పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ భర్తని భగవంతుడు శుభ్రంగా కొడుతున్నారు చక్కగా, ఇంకా అతను అలా అలా రక్తం బయటికి వచ్చేస్తుంది. భార్యలు ఏమంటున్నారు, న్యాయో హి దండ, న్యాయం చేశారు. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరికైనా ఏదైనా దుఃఖంగా ఉంటే, ఏదైనా కష్టం ఎదురవుతే మొట్టమొదటి వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేస్తారు? భగవంతుడు. ఈరోజు నేను ఇబ్బందిగా ఉన్నానంటే ఆయన, అవునా కాదా? వెంటనే వీళ్ళేమంటున్నారు, న్యాయో, న్యాయం చేశారు, కరెక్ట్, మీరు చేసింది పర్ఫెక్ట్. ఎవరైతే భగవంతుడి తాలూకా భక్తులు, వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని బ్లేమ్ చేయరు. వాళ్ళ జీవితంలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు అనుకుంటున్నారు, ఇది నా కర్మ. ఏదైనా మంచి జరిగితే, ఇది భగవంతుడు నా మీద చాలా ఎక్కువ కృప చేస్తున్నారు, నాకంత అర్హత లేదు, నాకున్న సామర్థ్యంకైనా స్వామి ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు న్యాయమే చేస్తారు, ఆయనకి తెలియదు అన్యాయం ఎలా చెయ్యాలని, ఆయనకి తెలియదు, న్యాయమే చేస్తారు. హీస్ పర్ఫెక్ట్, హీస్ ఆల్వేస్ ఫేర్, హీ డస్ ప్రాపర్ జస్టిస్ అన్నమాట. సో అందుగురించి వెంటనే అంటే ఆ ఫేత్ చూడండి భగవంతుడి పట్ల, దే నాట్ బ్లేమింగ్, ఇదేంటి ఎలా చేస్తున్నారని. మేబీ ఖాళీ మనసులో అనుకుంటున్నాడేమో, బాగా చెప్తున్నారు వీళ్ళు న్యాయోహి ధర్మం, మీరు ఇక్కడ వస్తే అర్థమవుతుంది. కానీ వీళ్ళు చక్కగా చెప్తున్నారు, న్యాయోహి దండ, మంచిగా వేశారు, బాగానే వేశారు. బికాస్ ద గాడ్స్ డివోటీస్ దే డోంట్ బ్లేమ్ ద లార్డ్. న్యాయోహి దండ కృతకిల్ విషేస్ మ్యామ్, కృతకిల్ విషే, ఎందుకు మీరు ఇది చేస్తున్నారు, మీ తప్పు ఏం కాదు, మా భర్త అపరాధం చేశారు, దానికి మీరు సరిగ్గా పనిష్మెంట్ ఇచ్చారు, ఏం తప్పు లేదు అని అంటున్నారనమాట. తవ అవతారా కల నిగ్రహాయ, మీరు ఎందుకు అవతరించారు, దీనికోసమే కదా మీరు అవతరించారు. కల, కల నిగ్రహాయ, ఎవరైతే తప్పు చేస్తారు వాళ్ళని చంపడానికి కదా మీరు అవతరించారు, సో మీరు సరిగ్గానే చేస్తున్నారు స్వామి అని అంటున్నారు. రిపోసుతానాం, ఇటు ఇలా మాట్లాడుతున్నారు, ఇటు భగవంతుడు కూడా ఇమోషనల్గా చేస్తున్నారు. ఈ నాగపత్నిలు భగవంతుడితో అంటున్నారు, రీపో సుతానాం, సుతానాం అంటే ఆఫ్టర్ ఆల్ మీ అబ్బాయే కదా, మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేస్తారు, కొట్టినా ఏం చేసినా మీ ఇష్టమే. రీపో సుతానం, రీపో సుతానాం అంటే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కూడా, కొంతమంది పిల్లలు మంచిగా మాట వింటారు తండ్రి చెప్పింది, కొంతమంది పిల్లలు వినరు, కానీ తండ్రి మాత్రం సమానంగానే ఉంటాడు. అయితే ఎవరైతే మాట వినరు తన్ని కొట్టొచ్చు, కానీ అది కూడా తన బ్లెస్సింగ్సే, ఎందుకంటే తను ప్రేమిస్తున్నాడు కనుకే. సో అదే అంటున్నారు, రీపో సుతానాం, మా భర్త ఎలాంటి సుత అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నాడు కదా అలాంటి, కానీ ఏదైనా మీ అబ్బాయే కదా, మీ ఇష్టం, మీరేం చేసుకుంటారు. రీపో సుతానాం అపితుల్య దృష్టి, అపితుల్య దృష్టి అంటున్నారు, మీకు పక్షపాతం అనేది తెలియదు, మీరు ఎవరి పట్ల పక్షపాతం చెయ్యరు, ఎంత సమానంగా మీరు చూస్తున్నారు. ఎవరైతే మీ వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకి కూడా మీరు అలానే చూస్తారు, ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తే వాళ్ళని కూడా మీరు అలానే చూస్తారు, మీరు పక్షపాతం చెయ్యరు. భాగవతంలో అనేక లీలలో మనం చదివినప్పుడు మనకి ఒక రుజువు దొరుకు, ప్రూఫ్ దొరుకుతుంది, నిజమే. హిరణ్యకశిపు ఒక అసురుడు, కానీ భగవంతుడు హిరణ్యకశిపు తాలూకా అబ్బాయి ప్రహ్లాద్ని కాపాడారు, కానీ భగవంతుడు తాలూకా అబ్బాయి నరకాసుని భగవంతుడు చంపేశారు, తన సొంత అబ్బాయిని చంపేశారు, కానీ ఒక రాక్షసుడు తాలూకా అబ్బాయిని కాపాడారు. సో పక్షపాతం అనేది భగవంతుడు చూపించరు, ఎవరికి ఎలాంటి న్యాయం ఇవ్వాలి అది ఇస్తారు. ఎప్పుడైతే ఈ చతుష్కుమారాలు వైకుంఠ లోకానికి వెళ్తారో అక్కడ విష్ణుమూర్తితో మాట్లాడతారు, ఈ మొత్తం వృత్తాంతం జరుగుతుంది, వీళ్ళు జై విజయ్ వద్దనడము. అప్పుడు భగవంతుడు ఆ చతుష్కుమారాలతో అంటున్నారు, ఒకవేళ నా చేతు కూడా మీలాంటి ఉత్తమ భక్తులకి ఎటువంటి ఇబ్బంది పెడితే నా చేతిని కూడా నరికేస్తాను అని చెప్తున్నారు, ఒక మాట ఇస్తున్నారు. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, నాకు పక్షపాతం లేదు, నేను ఆ చేతినే నరికేస్తానని అంటున్నారనమాట. సో భగవంతుడు ఎవరి పట్ల పక్షపాతం చూపించడు. సో ఇక్కడ అంటున్నారు, అపితుల్య దృష్టి, మనము కృష్ణ కథలో ఇది కూడా వింటాము, ఎలా యాదవాలు వీళ్ళందరూ ఋషులందరినీ అవమానిస్తారు. మనకు ఆ కథ తెలుసు, భగవంతుడి తాలూకా పిల్లలు ఈ యాదవాలు అందరూ. ఈ పిల్లలు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ద్వారకాలో ఒకరోజు ఋషులందరూ వస్తారో, వీళ్ళందరూ ఏదో హోమాలు ధ్యానాలు అన్నీ చేసి ప్రసాదం తీసుకొని అలా ఉండి ఉంటే వాళ్ళకి ఏదో పెంకితనం చేయాలని అనిపిస్తుంది, వీళ్ళకి ఎంత జ్ఞానం ఉంది చూద్దామని. సో కావాలని భగవంతుడి తాలూకా భార్య జాంబవతి తాలూకా అబ్బాయి సాంబ తను ఏం చేస్తారంటే, ఏదో బట్టలు పొట్టలో పెట్టుకొని చీర వేసుకొని అమ్మాయిలాగా డ్రెస్ వేసుకొని సిగ్గుగా వెళ్ళి నిలబడతాడనమాట ఆ ఋషులందరి దగ్గర. పక్కనే ఉన్న యాదవాలందరూ ఆ ఋషులకి అడుగుతారనమాట, ఈవిడికి ఏం పుట్టుతుంది, అబ్బాయ్యా అమ్మాయ్యా చెప్పగలుగుతారా అని. అప్పుడు ఆ ఋషులందరూ అనుకుంటారనమాట, మాకు టెస్ట్ చేస్తున్నారా అని. సో అప్పుడు వాళ్ళు కోపంతో అంటారనమాట, అమ్మాయి కాదు అబ్బాయి కాదు, ఏదైతే పుడుతుంది మొత్తం వంశానికి నాశనం చేస్తుంది. సో ఎప్పుడైతే భగవంతుడి తాలూకా భక్తుల్ని అవమానించారు అపరాధం చేశారు, భగవంతుడు పక్షపాతం చేయలేదు, వీళ్ళు నా సొంత కదా ఎందుకు, ఎప్పుడైతే వాళ్ళు శపిస్తారో ఆ శాపాన్ని కూడా భగవంతుడు ఒప్పుకున్నారు, ఫలితం ఇచ్చారు. కరెక్ట్, అలానే జరిగింది, అలానే యాదవాలందరూ నాశనం అయ్యారు. సో భగవంతుడికి పక్షపాతం చేయడం రాదు, ఆయన న్యాయం చేస్తారు. తర్వాత లైన్లో అంటారు, దత్సే దమం ఫలం ఏవను సంసారం. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. ఇక్కడ అంటున్నారు, భగవంతుడు ఎప్పుడు ఎవరి మీద కోపం చూపించినా వాళ్ళని శిక్షించినా ఆ ఫలం గురించి ఆలోచించి శిక్షిస్తారు. అంటే ఇప్పుడు నేను ఈ శిక్షణ ఇప్పుడు నేను వాళ్ళని శిక్షిస్తున్నానంటే దాని ప్రతిఫలం ఏమవుతుంది ఆయన ముందు నుంచి ప్లాన్ చేసి ఉంటారు. అంటే ఏదో ఈ కాలి ఎందుకు ఇలా చేశారు, నా కోపం వచ్చింది నేను కొట్టేస్తానని కాదు, మొత్తం అంతా ప్లాన్గా ఉంటుంది, ఇది నేను ఇలా చేస్తాను. అండ్ ఫలం ఏవను సాంసాన్ అంటే తన మంచి కోసమే చేస్తారు, ఊరికే కోపం వచ్చేసింది ఇప్పుడు నేను కొట్టేయాలి తినికి అని ఎలా కాదు, ఫ్యూచర్ ఏమవుతుంది నేను ఇలా శిక్షిస్తే తన దానివల్ల తనకి ఏంటి లాభం, మొత్తం అంతా ఆలోచించి మొదలు పెడతారు. ఈ భౌతిక ప్రపంచంలో కూడా తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించినప్పుడు ఒక్కొక్కసారి దాని ఒక ఫలము వ్యతిరేకంగా వస్తుంది. కొన్ని సంవత్సరాల కిందట ఒక కాంగ్రిగేషన్ భక్తుడు హైదరాబాద్లో తన అబ్బాయిని కొట్టేశాడు, ఏదో ఎగ్జామ్లో మార్క్స్ సరిగ్గా రాలేదో ఏదో శుభ్రంగా కొట్టేశాడు. సో ఆ అబ్బాయికి ఎంత కోపం వచ్చిందంటే తను అక్కడి నుంచి పారిపోయి గుజరాత్కి వెళ్ళిపోయాడు, పేరెంట్స్కి చెప్పకుండా ఏదో ఫ్యాక్టరీలో పనిచేయడం మొదలుపెట్టారు. 3 సంవత్సరాల పాటు వీళ్ళ అబ్బాయిని వెతుకున్నారు, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వేస్ట్ అయిపోయి మొత్తం మీద అబ్బాయి దొరికారు. సో ఇప్పుడు తన ఒక ఆలోచన మంచిదే, తను ఎందుకు కొట్టాడు అంటే తనకి పనిష్మెంట్ ఇస్తే నెక్స్ట్ టైం చదువుతాడని, ఇంటెన్షన్ ఏం బ్యాడ్ లేదు. కానీ దాని ప్రతిఫలం ఏమొచ్చింది, ఏమీ దొరకలేదు, చదువు పోయింది, డబ్బులు పోయింది, సమయం అన్నీ వేస్ట్ అయిపోయింది. కానీ భగవంతుడు ఎప్పుడైనా పనిష్మెంట్ ఇస్తే దాని ఫలితం వ్యతిరేకంగా ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత చెయ్యాలి, ఎక్కడి వరకు చెయ్యాలి, దాని ప్రతిఫలం ఏముంది, దాని ముందు ప్లాన్ చేస్తారు. కాళియాకి ఇలా చేశారంటే దాని ప్రతిఫలం ఏమైంది, తను మంచి భక్తుడిగా మారిపోయాడు. నేను కొన్ని సంవత్సరాల కిందట ఈ కాళియాలు ఇలా వినినప్పుడు నాకు గుర్తుంది, ఒక స్వామీజీ చాలా బాగా చెప్పారు, ఆయన పేరు మర్చిపోతున్నా, ఆయన అన్నారు కాళియా ఎంత మంచి భక్తుడిగా మారిపోయాడంటే ఆ రమణతక ద్వీపంలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినప్పుడు అక్కడ రోజు కృష్ణ కథ చెప్పేవాడు. అండ్ తను ఒక కృష్ణ కథ సుఖదేవ్ గోస్వామి నారద్ ముని కైనా ఎక్కువ బాగుంది, ఎందుకంటే విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు, నాతోనే అయ్యింది అని చెప్తున్నాడు. ఇలా వచ్చారు నీళ్ళు, ఇలా నాకు ఒక దెబ్బ కొట్టారు, ఇలా కొట్టారు, ఇలా అయిందని కరెక్ట్గా తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. సో ఆ స్వామీజీ చెప్తున్నారు తన కథ చెప్తే ఎంత బాగుంటుంది వినడానికి. సో తను మంచి భక్తుడిగా మారిపోయి అక్కడ కూడా కృష్ణ కథ చెప్తున్నాడు. అండ్ కొన్ని పురాణాల్లో ఎలా ఉందంటే, ఎలా అయితే భగవంతుడు గరుడిని వాడుతున్నారు వాహనంగానే, అలా కొన్ని సందర్భాల్లో కాళియాని కూడా వాడారనమాట వాహనంగానే. సో ప్రతి కల్పలో కథ అనేది మారిపోతుంది, ప్రతిసారి ఇలానే అన్నీ అవ్వాలని లేదు, ఒక్కొక్కసారి వేరే రకంగానే కూడా అవుతుంది. సో అప్పుడు కాళియాని కూడా వాహనంగా ఉపయోగించారన్నమాట. సో భగవంతుడు ఏది చేస్తే ప్లానింగ్తో చేస్తారు. ఇక్కడ అంటున్నారు దష్టేదమం ఫలం ఏవనాసానం. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. అనుగ్రహోయం భవతా కృతో హి దండో సతం తే ఖలు కల్మ సాపః యద్దండ సుక్తం అముష్యాదేహీన క్రోధోపి నుగ్రా ఏవా సమాత. ఇక్కడ కాళియ తాలూకా భార్యలు అంటున్నారు, వాట్ ఎవర్ యు హ్యావ్ డన్ హియర్ ఈజ్ యాక్చువల్లీ మర్సీ, సిన్స్ ద పనిష్మెంట్ యు గేవ్ టు ద వికెడ్ సర్టన్లీ డ్రైవ్స్ అవే ఆల్ దర్ కంటామినేషన్. మళ్ళీ మళ్ళీ అంటున్నారు, స్వామి మీరు చేసింది చాలా కరెక్ట్గా ఉంది, ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇలా శిక్షిస్తారో మీరు ఆ జీవుని పవిత్రం చేస్తారు, తనలో ఉన్న కంటామినేషన్స్ అన్నీ పోతాయి. సి భగవంతుడు ఏదైనా ప్లాన్ చేస్తున్నారైతే దానికి ఒక మంచి కారణం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, జిరాఫ్కి బేబీ పుట్టినప్పుడు, ఆ శిశువు పుట్టినప్పుడు ఆ జిరాఫ్ ఏం చేస్తుందంటే తన కాళ్ళతోని ఇప్పుడే పుట్టిన జిరాఫ్కి, బేబీ జిరాఫ్కి ఏమంటారు, బేబీ జిరాఫ్ అయినా తెలుగులో ఏమైనా వర్డ్ ఉందా, ఆ బేబీ జిరాఫ్కి తన కాళ్ళతో గట్టిగా తన్నుతుంది. సో ఎంత గట్టిగా తన్నుతుందంటే అలా తన్నినప్పుడు ఆ బేబీ అలా పైకి ఎగ్గిరి అలా పడిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే అలా పడిపోతుంది ఒక్క నిమిషం ఆగకుండా వెంటనే తన్నుతుంది, మళ్ళీ ఇంకోసారి ఎగ్గిరి మళ్ళీ పడిపోతుంది. ఈసారి పడినప్పుడు ఆ జిరాఫీకి అర్థమైపోతుంది ఇంకా ఒక్క నిమిషం కూడా ఉంటే మళ్ళీ నాకు ఈ షాట్ వస్తుందని, దాని ముందే అది నిలబడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ నాలుగు కాళ్ళతోనే అలా నిలబడిపోతుంది. ఎప్పుడైతే నిలబడిపోతుంది వెంటనే గట్టిగా తన్నుతుంది, ఇంకోసారి ఎగ్గిరి పడుతుంది. ఈసారి నిలబడదు, కొంచెం ముందుకు పరిగెత్తుంది, ఇంకా నాకు వద్దు మళ్ళీ నాకు కొడతారని ముందుకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అలా నడవడం మొదలు పెడుతుంది అప్పుడు ఆ తల్లి ఆ జిరాఫీ వెంటనే తన్ని లిక్ చేయడము ప్రేమించడం మొదలు పెడుతుంది, ఇలా అలా అలా తన్ని ప్రేమిస్తుంది తన నాలుగుతో. సో ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందంటే జిరాఫ్ తాలూకా శరీరము తాలూకా మీట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఆ సింహాలకి పులిలకి ఆ మీట్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు పుట్టిన జిరాఫ్ అంటే వాళ్ళు వెంటనే అది వచ్చి తినేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు హ్యూమన్ బీయింగ్స్ లాగా కాదు కదా, పిల్లల్ని క్యారీ చేయడానికి ఏముండదు, అది నేర్చుకోవాలి నడవడం, లేదంటే జంతువులు వచ్చి తినేస్తారు. సో ఎప్పుడైతే ఇలా కొడతారో వెంటనే అది నడవడం నేర్చుకుంటుంది, వెంటనే ఆ జిరాఫీ తాలూకా మొత్తం ఎక్కడైతే వాళ్ళందరూ కలిసి వెళ్తారో అది కూడా వెళ్ళడం మొదలు పెడుతుంది. సో ఎవరైనా దూరం నుంచి దృశ్యం చూస్తే అనుకోవచ్చు ఈవిడికి అసలు దయా అనేది ఉందా ఇలా చేస్తున్నారని, కానీ దానికి ఒక వెనక కారణం ఉంది. సో ఎప్పుడైతే భగవంతుడు కూడా మన జీవితంలో కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పాటు చేసినప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యో భగవంతుడికి నా పట్ల దయా అనేది లేదు, ఎందుకు నాతో ఇలా ప్రవర్తించారు, అది మనకి ఏదైనా నేర్పించడానికి, మనకి ఇంకా గట్టిగా తయారు చేయడానికి ఆ విశ్వాసం మనలో ఉండాలి. బుద్ధి ఉండకపోవచ్చు, ప్రతిదీ మన బుద్ధితో మనం అర్థం చేసుకోలేము. నాకు గుర్తుంది బాంబేలో నేనున్నప్పుడు, మేబీ యూకేజీ క్లాస్ 1 గుర్తులేదు, పక్కింట్లో ఒక లేడీని చాలామంది పట్టుకుంటున్నారు, పట్టుకొని ఏదో ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సో యాజ్ ఎ చైల్డ్ నేను అది అబ్జర్వ్ చేసినప్పుడు నాకు చాలా దయా వచ్చింది, ఇదేంటి అందరు కలిసి ఆవిడని టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అలా కాదమ్మా, ఆవిడకి ఆ ఇంజెక్షన్ చాలా అవసరం, అందుకోసం ఇస్తున్నారు. అప్పుడు అది అర్థం అవ్వలేదు అంత అవసరం ఏంటి, ఇప్పుడు అర్థమవుతుంది ఓహో అది మంచి కోసమే. సో ఒక్కొక్కసారి మన బుద్ధికి అది అర్థం అవ్వకపోవచ్చు, విశ్వాసం ఉండాలి ఏదైనా మంచి కోసం. ఇట్ మే బి అ పెయిన్ఫుల్ ప్రాసెస్, చాలా పెయిన్ఫుల్గా ఉండొచ్చు ఆ సిచ్యువేషన్, లైఫ్లో ఆ స్టేజ్ నుంచి పాస్ అయినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉండొచ్చు. నమ్మకం మాత్రం కోల్పోకూడదు, నమ్మకం ఉండాలి. ఈ మధ్యనే చాలా ఎక్కువ సూయిసైడ్ కేసెస్ వస్తున్నాయి హాస్పిటల్లో, ఎక్కడ చూసినా మొన్న ఏదో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్తో మాట్లాడుతూ ఉంటే అంటున్నారు, ఎస్పెషలీ ఓల్డర్ పీపుల్ ఫ్రస్ట్రేషన్ అయిపోయి పాయిజన్ తీసుకోవడమైనా. సో మీరు ఆ సీన్ అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైతే ఎవరైనా పాయిజన్ తీసుకుంటారు సూయిసైడ్ చేయడానికి, ఒకవేళ అది సక్సెస్ఫుల్ అవ్వలేదనుకోండి, ఎప్పుడైతే పాయిజన్ బయటికి తీస్తారో దట్స్ ఎ వెరీ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. అసలు ఆ పాయిజన్ బయటికి తీసినప్పుడు ఆ మనిషి అలా అరుస్తాడు. ఎవరైనా సీన్ చూస్తే వాళ్ళకి దయా వచ్చేసింది, ఎందుకు వదిలేయండి, కానీ వదిలేస్తే చనిపోతాడు. అది తీయాలి, తప్పదు. ఆ ట్యూబ్స్తోని చాలా పెయిన్ఫుల్గా అది బయట తీస్తారు, కానీ అది అతని మంచి కోసం. అలా జీవితంలో ఎన్నో పరిస్థితులకి మనము గురి అవుతాము, నమ్మకం మాత్రం కోల్పోకూడదు, ఏదైనా అది మన మంచి కోసం. సో ఇక్కడ వీళ్ళకి భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసం ఉంది. మీరు పనిష్ చేశారంటే కంటామినేషన్ మొత్తం పోయింది, మీరు మా మంచి కోసమే చేశారు అని ఆ నమ్మకం మాకు ఉంది. కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఒక భార్యాభర్త పడుగులో వెళ్ళిపోతూ ఉంటే తుఫాన్ వచ్చింది. ఆయన పడుగు అంతా అలా 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 కదులుతుందన్నమాట. మొత్తం మీద భార్యకి చాలా భయంగా ఉంది, మేబీ వరదలు వచ్చేస్తున్నాయేమో, ఫ్లడ్ అయిపోతుందేమో, మొత్తం మేము పడిపోతామేమో. కానీ భర్త మాత్రం ఆరాంసే కూర్చున్నాడు. సో ఆ భార్య భర్తతో అడుగుతుంది, నీకేం భయంగా లేదా? సో ఆ భర్త ఏం చేస్తాడు, వెంటనే బ్యాగ్లో చాకు ఉంది, ఫ్రూట్స్ కట్ చేసే చాకు తీసి వాళ్ళ భార్య కంఠం దగ్గర పెట్టాడు. సో వాళ్ళ భార్య నవ్వుతుంది. సో వాళ్ళ భర్త అడుగుతున్నా, నీకు భయంగా లేదా, మీరు పట్టుకుంటే నాకెందుకు భయం, మీరేం చేస్తారు నాకు? సో ఆ భర్త అంటాడనమాట, ఎలా అయితే నేను కత్తి పట్టుకుంటే నీకు భయం లేదు, అలానే ఈ పడుగు ఎంత కదిలినా నాకు భయం లేదు, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఈ తరంగాలు, ఈ యొక్క డైరెక్షన్, ఈ యొక్క వరదలు, ఈ యొక్క తుఫాను అంతా ఎవరైతే నా వెల్ విషర్, ఎవరైతే నా శ్రేయ అభిలాషుడు, ఎవరై భగవంతుడు దీన్ని నియంత్రిస్తున్నాడు, అందుగురించి నాకు భయము లేదు. తప్పకుండా ఏది జరిగితే హీఈస్ మై వెల్ విషర్, హీ వోంట్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మీ, హీఈస్ మై వెల్ విషర్, అందుకోసం నాకు భయం లేదు. సో భగవంతుడి మీద నమ్మకం. దెన్ అంటున్నారు తర్వాత శ్లోకంలో, తపసు తప్తం కిమ్మనేన పూర్వం నిరష్టమానేన చ మనాదేన ధర్మోత్వ సర్వా జనునా కంపాయాయతో భవం తుష్యతి సర్వ జీవ. సో ఇక్కడ నాగపత్నిలు మొత్తం మీద నేను అనుకోవడం 22 శ్లోకాలు ఉన్నాయి. స్టార్టింగ్ ఒక 5 శ్లోకుల్లో భగవంతుడిని ప్రేయస్ చేస్తారు, మీరు చేసింది చాలా బాగుంది. తర్వాత శ్లోకాల్లో భగవంతుడితో చెప్తారు, మీరు ఎంత గొప్పగా గొప్ప అయినా మీరే అన్ని సృష్టి చేస్తున్నారు, మీరే అంత కర్త ధర్త. అండ్ తర్వాత చివరి శ్లోకంలో భగవంతుని ప్రార్థిస్తారు, అయితే మమ్మల్ని క్షమించండి అని, అయితే మా భర్తని వదిలేయండి, క్షమించండి, శరణాగతి ఇవ్వండి అని. సో ఇక్కడ అదే కంటిన్యూ చేస్తున్నారు, మీరు ఎంత కరుణామయ, మీరెంత దయనీయులు, మా భర్తని ఇలా కొట్టడం వల్ల మీరు తన మీద కృపా చూపించారు. అండ్ తర్వాత అంటున్నారు, డిడ్ అవర్ హస్బెండ్ carefully perform austerities in a previous life with his mind free of pride and full of respect for others? ఇప్పుడు భగవంతుడితో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు అంత కృప చూపించారేంటి మా భర్తపైన, అయితే పూర్వజన్మలో తను ఏమైనా మీకు చాలా తపస్సు చేశాడా? అది కూడా ఎలాంటి తపస్య? ఫ్రీ ఆఫ్ ప్రైడ్, అహంకారం లేకుండా, రెస్పెక్ట్ ఫర్ అదర్స్, ఇతరుల పట్ల గౌరవంతో. ఇక్కడ నాగపత్నిలు ఒక మంచి పాయింట్ మనకి నేర్పిస్తున్నారు, అంటే భక్తి అనేది ఎలా ఉండాలి, అంతే కదా, అలానే చెప్తున్నారు. మా భర్త ఎలా తపస్సు చేశారు, ఎలా మీకు ప్రార్థించారు, అహంకారం లేకుండా ఇతరుల్ని గౌరవిస్తూ. శిక్షాష్టకం శ్లోక ఇక్కడ చెప్పేస్తున్నారు, త్రినాదపి సునిచేన తరూరపి సుహిసన, ఆ భావంలో చేశాడా, ఎలా తపస్సు చేశారు, ఎంత పుణ్యము, స్వయంగా మీరే కాల్తో తనకి తన్నడం అంటే ఎంతో పుణ్యం చేసి ఉంటారు అని అడుగుతున్నారు. ఆర్ డిడ్ హీ ఇన్ సమ్ ప్రీవియస్ ఎగ్జిస్టెన్స్ కేర్ఫుల్లీ ఎగ్జిక్యూట్ రిలీజియస్ డ్యూటీ విత్ కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. లేదు కంపాషన్, ఇతర జీవుల పట్ల తను దయ చూపించాడా, ఆ భావంలో చేశాడా తపస్య, ఎలా చేశాడు? అండ్ దట్ ఈస్ వై యూ ద లైఫ్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆర్ నౌ సో సాటిస్ఫైడ్ విత్ హిమ్. అందుగురించిన మీరు అంతా తన మీద కృప చూపిస్తున్నారు, తన పట్ల మీకు సంతోషంగా ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం అర్థం చేసిన ఒక మంచి పాయింట్, ఈ నాగపత్నిలకి ఎటువంటి గర్వం లేదు. యాక్చువల్గా సిచ్యువేషన్ చాలా క్లియర్గా ఉంది. ఈ కాళీయ తప్పు చేశాడు, భగవంతుడు శిక్షిస్తున్నారు, కాళీయ తాలూకా భార్యలు మంచి భక్తురాలు కనుక భగవంతుడు కాళీయని క్షమాపణ చేస్తున్నారు. కానీ ఈ కాళీయ తాలూకా భార్యలకి ఎటువంటి గర్వం లేదు. సింపుల్గా వాళ్ళు అనుకోవచ్చు కదా, మా గురించి తన్ని క్షమిస్తున్నారు, తనేదో చేశారేమో పూర్వజన్మలు అంటే. వాళ్ళ ఒక హ్యూమిలిటీ చూడండి, వాళ్ళ ఒక వినయం చూడండి, వాళ్ళ ఒక వినయం. మన రికమెండేషన్తో ఎవరికైనా ఏదైనా వస్తే మనం 10 సార్లు వాళ్ళకి చెప్తాం, మై రికమెండేషన్, నేనేనండి చెప్పాను ప్రభుజీకి మీరు ఇలా చేశారని, నేనేనండి. వీ వాంట్ టు టేక్ క్రెడిట్, దే డోంట్ వాంట్ క్రెడిట్, దే ఆర్ సెయింగ్ నో నో నో, వై వై, ఎందుకు ఎందుకు మీరు ఇలా దాన్ని కృపా చూపేసినారు, తనేదో చేసి ఉంటారు. సో దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ది ఫిలాసఫీ ఆఫ్ కర్మ, వాళ్ళ తాలూకా పూర్వజన్మ కర్మాలే. సో అడుగుతున్నారు ఏం చేశారు పూర్వజన్మలో, వాళ్ళ ఒక వినయం, నో ఈగో. కానీ నిజానికి ఏంటి అసలు, తన పూర్వజన్మ కర్మ కాదు ఇది, తన భార్యలతో ఒక సాంగత్యంలో ఉండడం వల్ల, భక్తులు ఒక సాంగత్యంలో ఉండడం వల్ల భగవంతుడు తన్ని క్షమించారు. భక్తులు రికమెండ్ చేస్తే భగవంతుడు ఎప్పుడు నో చెప్పలేరు. మనం భాగవతంలో చూస్తే అలాంటి చాలా ఘటనలు వస్తాయి. ఎక్కడైతే యాక్చువల్గా భగవంతుడు ఆ పర్సన్ని తప్పకుండా శిక్షించాలి, కానీ భక్తులు ఒక రికమెండేషన్ వల్ల వాళ్ళని వదిలేశారు. ఏదొక్క ఎగ్జాంపుల్ చెప్పండి, రుక్మిణీదేవి. రుక్మిణీదేవి తాలూకా సోదరుడు రుక్మి, తను భగవంతుడిని అవమానించారు. మొత్తం మీద అసలు భగవంతుడు తన్ని చంపేయాలి. సో ఎప్పుడైతే రథం మీద ఉన్నారు, భగవంతుడు తన్ని చంపడానికి తయారుగా ఉన్నారు, అప్పుడు రుక్మిణీదేవి రిక్వెస్ట్ చేస్తారు తన్ని క్షమించేయండి. సో భగవంతుడు అంటారు తను చేసిన అపరాధంకి తనకి చంపేయాలి, ఇంకేమి లేదు. కానీ రుక్మిణీదేవి రిక్వెస్ట్ చేశారని ఆ పనిష్మెంట్ని లైట్గా చేస్తారు. లైట్గా చేశారంటే ఏం చేశారు, తను ఒక తల తీశారు, సగమే తీశారు, హాఫ్. సో అది ఒక పెద్ద ఇన్సల్ట్ క్షత్రియులకి. వాళ్ళని చంపేస్తే పర్వాలేదు, అది వాళ్ళు గొప్పగా అనుకుంటారు. కానీ వదిలేసి ఇలాంటి ఆ మీసి తీసేయడమా, లేదంటే ఆ తల తీసేయడం అంటే అది చాలా పెద్ద అవమానం. సో ఎవరైతే గొప్పవాళ్ళు వాళ్ళకి అవమానం చేస్తే అది మృత్యుకైనా చెడుగా, మృత్యుకైనా వర్స్ట్గా ఉంటుందన్నమాట. సో ఏం చేశారు, సగం తల ఉంచేశారు, సగం తల తీశారు. సో అది తను చాలా అవమానంగా ఉంది. ఈ రోజుల్లో అలా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇట్స్ మోడర్న్ స్టైల్, ఐ థింక్ సో. హ్యాపీగా అనుకుంటారు, జావేద్ హబీబ్ హెయిర్ స్టైల్ ఫ్రీగా చేసి ఇచ్చేసారు, కష్టపడకుండా డబ్బులు లేకుండా చక్కగా హెయిర్ స్టైల్ వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి హెయిర్ స్టైలే చేస్తారు కదా, ఇక్కడ హెయిర్ ఉంచుతారు, ఇక్కడ తీసేస్తారు. కానీ ఆ రోజుల్లో అలా కాదు, చాలా పెద్ద అవమానం అలాంటి హెయిర్ స్టైల్ ఎవరికైనా చేస్తే. సో రుక్మిణీదేవి ఒక రికమెండేషన్తో తను క్షమించాడు. చైతన్య చైతామితంలో కదా వస్తుంది, జగాయి మధాయి, జగాయి మధాయిని భగవంతుడు చంపడానికి తయారుగా ఉన్నారు, కానీ రిక్వెస్ట్ చేశారు. ఎవరు రిక్వెస్ట్ చేశారు, నిత్యానంద ప్రభు, వెంటనే క్షమించారు. దుర్వాస, దుర్వాసకి ఆ భగవంతు తాలూకా సుదర్శన చక్ర తయారుగా ఉంది, కానీ అంబరీష్ మహారాజు రిక్వెస్ట్ చేస్తారు, అప్పుడు తన్ని క్షమిస్తారు. సో భగవంతుడు తాలూకా భక్తులు ఎప్పుడైతే రికమెండ్ చేస్తారో వెంటనే వాళ్ళకి క్షమించబడుతుంది. అందుగురించి భక్తులు ఒక సాంగత్యంలో ఉండాలి. మనం సరిగా భక్తి చేసినా లేనా, అపరాధం చేసినా, ఇవతలు ఉన్న భక్తులకి మన పట్ల సహానుభూతి ఉంటే వాళ్ళు రికమెండ్ చేస్తారు, వదిలేయండి స్వామి, ఒక్కసారి వాళ్ళని క్షమించేయండి అని. అందుగురించి భక్తుల పట్ల ఆసక్తి అనేది పెంచాలి. అమెరికాలో ఒక ఇండియన్ స్వామీజీ దగ్గర శ్రీల ప్రభుపాద్ శిష్యులు వెళ్ళారు. సో వెళ్ళినప్పటికీ ఆ స్వామీజీ వాళ్ళకి సిగరెట్ ఇస్తున్నారు. మీరు తాగరా? మేము తాగమండి. సిగరెట్ ఏం తాగం, ఓన్లీ కాఫీ టీ ఏం తీసుకుంటారు? మేము టీ కాఫీ కూడా తాగమండి. ఆ స్వామీజీ ఆశ్చర్యపోయారు. అంతా భారతదేశంలో ఓకే, కానీ మళ్ళీ ఇక్కడ కొంచెం చల్లగానే ఉంటుంది కదండి, కొంచెం టీ కాఫీ తాగాలి, మళ్ళీ తప్పదు. మేము ఎక్కడైనా తాగమండి, ఎంత చల్లగా ఉన్నా ఎలాంటి పరిస్థితి ఉన్నా ఈ రూల్స్ మాత్రం మేము ఫాలో చేస్తాము. మళ్ళీ ఎలా అండి, ఎంతో కొంత బ్రాండీ అయినా తాగాలి కదా, స్నో పడుతుంది, ఎలా చేయగలుగుతున్నారు అసలు, ఇంత శక్తి మీలో ఎలా వస్తుంది ఇలా పాటించడానికి అని వాళ్ళు చాలా గర్వంతో చెప్పారు. ఎందుకంటే మేము మా గురువుని ప్రేమిస్తున్నాము. శ్రీల ప్రభుపాద్ చెప్పారు, నో అంటే నో, ఈ శక్తి మాకు మా గురు ద్వారా వస్తుంది అండ్ హరినామ జపం ద్వారా వస్తుంది. వాళ్ళు ఎంత గర్వంగా ఈ మాట చెప్పారు. శ్రీల ప్రభుపాద్ భాగవతంకి భాష్యం రాసినప్పుడు అజామిలో ఒక ఘటన వచ్చినప్పుడు సిక్స్త్ క్యాంటులో అక్కడ ఇది ఇండైరెక్ట్గా మెన్షన్ కూడా చేశారు శ్రీల ప్రభుపాద్. కొంతమంది స్వామీజీలు, కొంతమంది సన్యాసీలు వాళ్ళు వాళ్ళ యొక్క ఇంద్రియాలని నియంత్రించలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ సరిగ్గైన సాధన జపము ఫాలో చేయట్లేదు. సో భక్తుల పట్ల ఆసక్తి ఉంటే ఎంత కఠినంగా ఉండొచ్చు అది మన కోసం, కానీ మనం చేసేయగలుగుతాము. ఈరోజు చాలా వర్షం పడింది, మంగళారతి రావడం కష్టంగానే ఉంది, అవునా కాదా? చాలా కష్టపడారు. అంత అలాంటి క్లైమేట్ ఉన్నప్పుడు మార్నింగ్ లేచి రావడం అంటే మైండ్ విల్ గివ్ 100 ఎక్స్క్యూజెస్. నిన్న మాడుగులలో ప్రోగ్రామ్ అయింది, ప్రోగ్రామ్ అవుతూ అవుతూ మేబీ 12 గంటలు అయిపోయింది, 12 అయిపోయింది. 2 డివోటీస్ వెళ్ళారు సేమ్ ప్రోగ్రామ్కి. ఒక భక్తుడు, అమ్మో రాత్రి లేట్ అయిపోయింది కదా, ఎలాగో నాకు మంచి ఎక్స్క్యూజ్ ఉంది, నేను ఈరోజు పడుకోవచ్చు మంగళహారతికి, పర్వాలేదు, నేను ప్రీచింగ్ ప్రోగ్రామ్ కదా వెళ్ళాను, నా పర్సనల్ ప్రోగ్రామ్కి కాదు, ఈరోజు నేను మంగళహారతి మిస్ అవ్వచ్చు. ఇంకొక భక్తుడు కూడా వెళ్ళాడు అదే ప్రోగ్రామ్కి, కానీ నియమంగా మంగళహారతికి వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, పొద్దున్న 8:34కి లేచినప్పుడు తప్పకుండా మీరు అందరు నాకు ఒక్కసారి అయినా తిడతారు, ఎందుకో ఈ మాతాజీ ఏంటో. పర్వాలేదండి, ఏం పర్వాలేదు, మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు 100%, నేను గ్యారంటీ ఇస్తున్నాను కదా. ఆ 3:30, 3:45కి అలారం వేసినప్పుడు వెంటనే ఒక్కసారి నా మొహం మాత్రం 100% గుర్తొస్తుంది, ఎందుకో వెళ్ళాలి తప్పదు, ఏమంటారు, ఏదని చెప్తారేమో, అవునా కాదు? మీరు నాకు ఎంత తిట్టినా కూడా ఒక్కసారి ఇక్కడ వచ్చిన తర్వాత మీకు హ్యాపీగా ఉంది, అవునా కాదు? వచ్చేసిన తర్వాత బాగుంది, కానీ ఆ మార్నింగ్ బెడ్ నుంచి లేయడం అంటే చాలా కష్టం. కానీ అలానే భక్తుల్ని సంతోషపరచడానికైనా మనం ఎంతో కొంత తపస్య చేస్తే మెల్లమెల్లగా అది సహజంగా తయారవుతుంది, ఆ ఒక్క సిచ్యువేషన్, ఆ ఒక్క అలవాటు పడిపోతుంది కష్టంగా ఉంటే కూడా. కానీ మీకు మీ గురువుల పట్ల, భక్తుల పట్ల ఆసక్తి ఉంటే, ప్రేమ ఉంటే అదే మీకు శక్తిని ఇస్తుంది. అది లేయడానికైనా ఐ హ్యావ్ టు అంతే, ఇంకా యూ విల్ స్కోల్డ్ యువర్ మైండ్, ఐ డోంట్ కేర్ వాట్ యు సే, ఐ హ్యావ్ టు గో, ఐ విల్ గో. భక్తులొక సాంగత్యం, అందుగురించి కదా భక్తి జీవితం, భక్తులొక సాంగత్యం. ఒకసారి ఊహించండి, మీరు రాకపోయినా వచ్చినా ఎవరు మీకు ఏమనకపోతే, ఎంతమంది వస్తారు? ఓ 3 డేస్ వస్తారు, 4 డేస్ వస్తారు, తర్వాత పర్వాలేదు ఎవరేం చెప్పట్లేదు, అవునా కాదా? నోబడీ విల్ కమ్. ఆ ఒక్క ప్రెషర్ ఉంటేనే రావాలని అనిపిస్తుంది. సో భక్తుల ఒక సాంగత్యంలో ఉంటే, భక్తుల పట్ల ఆసక్తిని పెంచితే మంచి గుణాలు కూడా వస్తాయి, శక్తి కూడా వస్తుంది అండ్ భగవంతుడికి భక్తులు మనకి రికమెండ్ కూడా చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. సో భగవంతుడు చాలా దయనీయుడు, తను ఏదైనా చేస్తున్నాడంటే మంచి కోసం, తను ఫుల్ ఆఫ్ మర్సీ. భగవంతుడికి కాళ్య మీద కోపం వచ్చింది తన్నేద్దాము కొట్టేద్దామని కాదు, తన కోసం ఏదైనా మంచిగా అవుతుంది, తను పవిత్రమవుతాడు. భగవంతుడి పట్ల మనం ఎంత అపరాధం చేసినా తను పట్టించుకోరు. భృగుముని తాలూకా ప్రసిద్ధ కథ ఉంది, ఎలా భృగుముని వైకుంఠానికి వెళ్ళడము, భగవంతుడు ఒక వక్షస్థలంలో తన్నేయడము, కానీ భగవంతుడు కోపం రాలేదు. ఆ భృగుముని తాలూకా కాలు తీసుకొని మసాజ్ చేసుకున్నారు, మీకేమైనా దెబ్బ తగిలిందని. సో భగవంతుడి పట్ల ఎంత అపరాధం. సి అపరాధం, అపరాధం అంటే అపరాధ, రాధారాణి దాని ఒక పేరు వస్తుంది. ఎవరైతే రాధారాణి పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో అది అపరాధం. ఎందుకు రాధారాణి పేరు చెప్తున్నారు? ఎందుకంటే రాధారాణి భక్తుల్ని రిప్రజెంట్ చేస్తుంది, ప్రతినిధిత్వం చేస్తుంది. సో అపరాధం, భక్తుల పట్ల మనం అపరాధం చేస్తే రాధారాణి పట్ల అపరాధం చేసినట్లే. ఇక్కడ కాళీయ భక్తుల పట్ల అపరాధం చేశాడు కనుక భగవంతుడు క్రూరంగా తన్ని తనడం మొదలుపెట్టారు. లేదంటే ఆయనకి భృగుమును తనేసి వెళ్ళిపోయినా ఆయన పట్టించలేదు, ఆయనకి ఎటువంటి తేడా లేదు. సో భక్తుల పట్ల మనం అపరాధం చేయకుండా ఉండాలి, భక్తుల పట్ల ఆసక్తి పెరగాలి, భక్తులు మనని కాపాడగలుగుతారు, భక్తులు మన కర్మని మార్చేయగలుగుతారు. భాగవతంలో చిత్రకేతు మహారాజ్ తాలూకా కథ ఉంది. చిత్రకేతు మహారాజ్ ఒక కర్మ ఎలా ఉందంటే తనకి పిల్లలు పుట్టరు అలా ఉంది తన కర్మ. కానీ అంగిర ఋషి తన భవనంలో వచ్చినప్పుడు తన అంగిర ఋషికి ప్రార్థిస్తారు, నాకు ఒక కొడుకు కావాలి. అప్పటికి అంగిర ఋషి అంటున్నారు, ఎందుకండి మీ కొడుకు పుడితే అది మీ దుఃఖానికి కారణమవుతాడు. కానీ వీళ్ళంటారు, పోండి దుఃఖానికి కారణమైనా కూడా నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కొడుకు కావాలి. అయితే అంగిరమున సరే అయితే మళ్ళీ మీరు ఒప్పుకుంటలేరు కదా, తథాస్తు మీకు ఒక కొడుకు పుడతాడు. అందుగురించి తన పేరు కూడా హర్షశోక, సుఖం ఇస్తాడు దుఃఖం ఇస్తాడు, కానీ సుఖం కన్నా దుఃఖం ఎక్కువ ఇస్తాడు. సి ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎవరికైనా ప్రేమిస్తే వాళ్ళతో పాటు కలిసి ఉండడంలో ఎంత ఆనందం ఉంది, దానికైనా ఎక్కువ దుఃఖం వియోగంలో ఉంది. ఎప్పుడైతే మీకు నచ్చిన మనిషితోని నచ్చిన పర్సన్తో మీరు వియోగంలో ఉంటారు అది చాలా కష్టంగా ఉంటుంది. సో అందుగురించి అంగిరముని చిత్రకేతు మహారాజ్ని హెచ్చరించారు, మీరు ఎంత ఆనందపడినా కూడా ఎప్పుడైతే తను చనిపోతాడో మీరు చాలా దుఃఖంగా ఉంటారు. తను ఒప్పుకోలేదు, మొత్తం మీద కొడుకు పుట్టాడు, మిగిలిన రాణీలు ఈర్షాతోని ఆ కొడుకుని విషం తాగించారు, తను చనిపోయాడు. అప్పుడు చిత్రకేత మహారాజ్ ఎంత ఏడ్చారంటే తను అనుకున్నాడు దాని బదులు ఈ కుమారుడు పుట్టకపోతేనే బాగుండేది, నాకు అప్పుడు ఏం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను, పర్వాలేదు, లేడు కొడుకు లేడు అని ఒక ఫీలింగే. కానీ ఉన్నా కూడా చనిపోయాడు, నేను ఇప్పుడు ఎంత ఫీల్ అవుతున్నాను అని. సో అప్పుడు తన అంగీరా మునికి పెద్ద పెద్ద ఫిలాసఫికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, స్వామీజీ చెప్పండి నాకు ఎందుకు ఇలా అయ్యింది, నేను ఏం పూర్వజన్మలో కర్మ చేశాను, నా కొడుకు చనిపోయాడు. అప్పుడు అంగిరముని నవ్వుతున్నారు, ఏంటి పూర్వజన్మ కర్మలు, నీ కర్మే లేదు కొడుకు పుట్టాలని, ఆ కొడుకు ఎవరు అనుకుంటున్నావు, నేనే నీకు నచ్చి చెప్పడానికి, నీకు ఒక మంచి లెసన్ చెప్పడానికి నీ కొడుకుగా నటించాను, నీ కొడుకుగా వచ్చాను, నీ భాగ్యంలోనే లేదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే భక్తుల తాలూకు శక్తి చూడండి, కర్మని మార్చేశారు. తన కర్మలో కొడుకు లేనా కూడా తనకి మంచి మార్గంలో తీసుకువెళ్ళడానికి వచ్చారు అంగిరముని. ఆయనకేంటి అవసరం సమయం నష్టం చేసి. సో ఈ ఋషులు మునులకి చాలా సిద్ధులు ఉంటాయి, వాళ్ళు ఏం కావాలంటే రూపం మార్చవచ్చు, రూపం మార్చేసి తన కొడుకుగా పుట్టి కొన్ని సంవత్సరాలు తనకి ఆనందాన్ని ఇచ్చి మళ్ళీ చనిపోయినట్లు నటించి మళ్ళీ ఈ రూపంలో వచ్చి తనకి మంచి బోధనాలు చెప్పారు, మంచి సూచనలు ఇచ్చారు, ఇలా కాదు ఇలా కాదు నువ్వు దుఃఖంగా ఉండొద్దని. సో అందుగురించి భక్తులు ఈ కాళీయ ఒక కథలో ఈ నాగపత్ని ఒక స్తుతిలో ఇదే మనం మెయిన్గా నేర్చుకోవాలి. ఇంత పాపిష్ఠులున్న కాళీయ కూడా తన భార్య చేసిన భక్తికి రక్షించబడాడు. సో ఇక్కడ అంటున్నారు వాళ్ళు, తప్పకుండా మా భర్త పూర్వజన్మలో ఏదైనా చేసి ఉంటాడు, మీకు ప్రార్థించి ఉంటాడు, అండ్ ప్రార్థనే కాదు అహంకారం లేకుండా అండ్ అందరికీ రెస్పెక్ట్తోని అందరికీ గౌరవించి ఉంటాడేమో అని అంటున్నారు. భక్తులుగా ఉన్నప్పుడు ఇతరుల్ని గౌరవించడము చాలా ఇంపార్టెంట్. సి ఆల్ దిస్ క్వాలిటీస్, కంపాషన్ అంటే టాలరెన్స్ అంటే వాట్ ఈస్ ఎ టాలరెన్స్ ఇన్ తెలుగు? సహనం. సహనం, దయ, ఇతరుల్ని గౌరవించడము, తర్వాత అహంకారం లేకుండా ఉండడము, ఇదంతా చాలా మంచి గుణాలు. ఇది ఉండకపోతే భక్తిలో ముందుకు వెళ్ళలేము. మీరు ఒక మనం ఒక మొక్కని పెంచాలనుకుంటున్నాం అనుకోండి, ఫస్ట్ బీజం వేస్తారు, దాన్ని మంచిగా మళ్ళీ నీళ్ళు వేస్తారు. నీళ్ళు వేస్తూ ఉంటే మెల్లగా అది పైకి వస్తుంది. కానీ ఒక్కొక్కసారి మీరు గమనించండి, మీరు బీజం వేశారు, నీళ్ళు వేస్తున్నారు, కానీ మొక్క రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మీరు ఎవరికైనా అడిగితే ఎక్స్పర్ట్స్ అంటారు భూమి బాగాలేదు, ఫర్టైల్గా లేదు. ఫర్టైల్గా ఉంటే వస్తుంది. ఒక్కొక్కసారి భూమి ఫర్టైల్ ఉన్నా కూడా మీరు నీళ్ళు సరిగ్గా వేయట్లేదు అనుకోండి, ఆ బీజ చనిపోతుంది. ఆ మొక్క సరిగ్గా రావాలంటే ఆ మూడు సరిగ్గా ఉండాలి. ఫర్టైల్ ల్యాండ్, క్రాప్, వాటర్ అండ్ సీడ్. సో సీడ్ ఎవరు ఇస్తున్నారు మనకి? భక్తి, లత, బీజ్ ఎవరు ఇస్తున్నారు? గురు అండ్ కృష్ణ. గురు కృష్ణ కృపాతే భాయి భక్తి లత బీజ్. బ్రహ్మాండే భ్రమితే కొనో భాగ్యవాన్ జీవ్. ఎన్నెన్నో యోనిల్లోని తిరిగి 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 ఎన్నెన్నో జన్మాల తర్వాత గురు కృష్ణ కృపాతోని భక్తి లత బీజ్ చిన్న సీడ్ దొరుకుతుంది. ఓకే, సీడ్ దొరికింది. ఇప్పుడు ఆ సీడ్ని వాటర్ వేయాలంటే ఏం చేయాలి? శ్రవణం, కీర్తనం. ఎల్లప్పుడూ భాగవతం వింటూ ఉండాలి, భగవద్గీత వింటూ ఉండాలి, జపం చేస్తూ ఉండాలి, కీర్తన చేస్తూ ఉండాలి. అప్పుడు దానికి నీళ్ళేస్తున్నాము. సో నీళ్ళేస్తున్నాం, బీజ్ దొరికింది. ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ల్యాండ్ అంటే ఫర్టైల్ ల్యాండ్ అంటే మంచి గుణాలు, ఇతరుల్ని గౌరవించడం, సహనంగా ఉండడము. ఇదంతా క్వాలిటీస్ ఉండకపోతే ఆ బీజంలో ఎంత నీళ్ళేసినా వేస్ట్, జీరో. మీరు 36 రౌండ్స్ చేయొచ్చు, 64 రౌండ్స్ చేయొచ్చు, కానీ ఎవరి పట్ల ప్రేమ లేదు, సహనం లేదు, అహంకారం ఉంది, కామ, క్రోధ, మోహ, లోభ అన్నీ ఉన్నాయి, అప్పుడు ఆ బీజలో ఎంత నీళ్ళేసినా వేస్ట్. అన్నీ ఉండాలి, ఆ మూడు కలిసి ఉండాలి, అప్పుడే అది సరిగ్గా వస్తుంది. అందుగురించి వీళ్ళు ప్రత్యేకంగా అడుగుతున్నారు. గత జన్మలో మా భర్త అహంకారం లేకుండా పూజించారా? ఇతరుల్ని గౌరవిస్తూ పూజించారా? ఇతర జీవుల పట్ల దయా చేస్తూ పూజించారా? సో ఇలాంటి క్వాలిటీస్తో పూజిస్తే అప్పుడు మనం భక్తి జీవితంలో ముందుకి వెళ్తాం. ఈ క్వాలిటీస్ లేకుండా పూజిస్తే అది యాంత్రికంగా అవుతుంది. ఎందుకంటే భగవంతుడు భక్తుల పట్లే, ఇతర జీవుల పట్లే దయా చూపించకపోతే భగవంతుడు తన ధామాన్ని రావడానికి మనకి ప్రవేశం ఇవ్వరు. ఎవరైతే సముద్రం దగ్గర ఉంటారో, చాలామంది ఫిషర్ మ్యాన్స్ ప్రతిరోజు చేప పట్టుకుంటారు, వలలో చేప పట్టుకుంటారు, పట్టుకుంటారు అమ్మేస్తారు, పట్టుకుంటారు అమ్మేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు సొంతంగా తినాలనుకుంటారో అప్పుడు ఆ వలలో చేప తీసి ఎంచుకుంటారు, ఏది కావాలి, ఏది మంచిది, ఏదైతే మంచిది కాదు అది మళ్ళీ నీళ్ళలో వేసేస్తారు. అలా మనం ఎప్పుడైతే పదహారమాల జపం చేస్తున్నాము, కంటి వేసుకున్నాము, తిల్లకి వేసుకున్నాము, భగవంతుడి తాలూకా వలలో మనం భగవంతుడు మనల్ని పట్టుకుంటారు, ఓకే. కానీ ఎప్పుడైతే మనలో కామం ఉంది, క్రోధం ఉంది, ఇతర జీవుల పట్ల దయా లేదు, ఇతర భక్తుల్ని మనము గౌరవం ఇవ్వట్లేదు, అప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? ఆహా, ఇది పనికిరాదు, మళ్ళీ నీళ్ళు తోసిస్తారు. కొన్ని ఎంచుకొని లోపల తీసుకువెళ్తారు, కొన్ని కొంతమంది భక్తుల్ని ఎంచుకొని వైకుంఠ ద్వారం తీస్తారు. మిగిలిన వాళ్ళు వైకుంఠ ద్వారం వరకు వెళ్ళిపోయినా మళ్ళీ కిందకి పడిపోవడమే, ఎందుకంటే కామం ఉంది, ఎందుకంటే క్రోధం ఉంది, ఎందుకంటే అహంకారం ఉంది. సో సాధన చేస్తున్నారు, మంగళహారతి రోజు వచ్చేస్తున్నారు, పాపం రోజు జపం చేస్తున్నారు, ప్రసాదమే తింటున్నారు, అన్నీ చేస్తున్నారు, వైకుంఠం వరకు ద్వారం వరకు వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ కిందకి పడిపోయారు, ఎందుకంటే ఈ క్వాలిటీస్ మిస్సింగ్ ఉన్నాయి. అందుగురించి కదా చైతన్య మహాప్రభు ఏ పుస్తకం రాయకపోయినా కూడా శిక్షాష్టకం ఇచ్చి వెళ్ళారు. అమాని నా మానదేన కీర్తన్య సదాహరి త్రినాదపి సునిచేన తరోరపి సహిసున. ఎందుకంటే ఆయన చెప్తున్నారు ఇది లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కిందకి పడతారు, ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో ఇక్కడ వీళ్ళకి చాలా హ్యూమిలిటీ ఉంది. వీళ్ళు నాగపత్నిలు, ఒక పాము తాలూకా స్వభావం మంచిది కాదు, కానీ వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, ఎంత మంచి అంటే మేబీ ఈ కాళీయ పాముకి ఒక భార్య కాదు, చాలామంది భార్యలు ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళందరూ భక్తురాలు. సో పరస్పరం వాళ్ళు మంచి అసోసియేషన్ తీసుకుంటున్నారు, భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. ఇక్కడ అంటున్నారు, ఓ లార్డ్, వీ డు నాట్ నో హౌ ద సర్పెంట్ కాళియా హ్యాస్ అటైన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ టచ్డ్ బై ద డస్ట్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్. ఫర్ దిస్ ఎండ్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ పర్ఫార్మ్ ఆస్టెరిటీస్ ఫర్ సెంచురీస్, గివింగ్ అప్ ఆల్ అదర్ డిజైర్స్ అండ్ టేకింగ్ ఆస్టియర్ వౌస్. మాకు తెలియట్లేదు, మాకు అసలు అర్థం అవ్వట్లేదు, ఏం పుణ్యం చేసి ఉంటాడు. లక్ష్మీదేవి, సాక్షాత్ లక్ష్మీదేవి కూడా మీ పాదపద్మని సేవ అందించడానికి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకొని ఎంత కష్టపడారు, అప్పుడు ఆ సేవ దొరికింది. ఆఫ్టర్ ఆల్ తిని ఏం చేశారు అంత అంత కృపా పొందడానికి, ఏంటి స్పెషల్, మాకు అర్థం అవ్వట్లేదు అని అడుగుతున్నారు. దే ఆర్ సర్ప్రైజ్, సీ ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ దే హ్యావ్, ఎంత జ్ఞానం ఉంది వీళ్ళకి. ఓకే, ఇచ్చారు ఇచ్చారు కృపాని కాదు, వాళ్ళు అర్థం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అలా ఎలా అయ్యింది అని. సి, నాగపత్నికి అంత జ్ఞానం ఉన్నప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, వీళ్ళేం బ్రాహ్మణ్ తాలూకా పత్నీలు కాదు, ఏదో రోజు వేద పారాయణ వింటున్నారేమో, అన్ని శాస్త్రాల గురించి నాలెడ్జ్ ఉందేమో, ఏమీ లేదు, కానీ అంత జ్ఞానిలుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మనుషులు కూడా కాదు, బ్రాహ్మణాలు కాదు, దేవతలు కాదు, ఆఫ్టర్ ఆల్ నాగ యోనిలో పుట్టారు, కానీ అంత చక్కగా ఎంత జ్ఞానం ఎలా వచ్చింది? విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు, ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి పట్ల ప్రేమ ఉంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే మనం భగవంతుడిని ప్రేమిస్తామో అప్పుడు అజ్ఞానం అనేది దూరం అవుతుంది. భగవంతుడు భగవద్గీతలో అంటారు కదా, నేనే ఇస్తాను జ్ఞానం, నా దయ ఉంటేనే మీకు అర్థమవుతుంది నేనెవరు, లేదంటే మీకు అర్థమవ్వదు. భగవంతుడే ఇవ్వగలుగుతారు ఆ జ్ఞానం. భగవంతుడు ఎందుకు ఇవ్వాలి మనకు ఆ జ్ఞానం? దాని క్వాలిఫికేషన్ ఏంటి? ప్రేమ. మనం భగవంతుడిని ప్రేమిస్తే అప్పుడు ఆ జ్ఞానాన్ని అతను ప్రసాదిస్తారు. వీళ్ళేం స్కూల్కి వెళ్ళలేదు, ఎల్కేజీ లేదు, ఐఐటి లేదు, ఎంఐటి లేదు, కానీ గొప్ప సాధువులుగా, గొప్ప జ్ఞానిలుగా మాట్లాడుతున్నారు, చక్కని బోధనాలు, చక్కని ప్రార్థన చేస్తున్నారు. లవ్. ఒక మదర్ని, ఎవరైనా ఒక లేడీ గర్భవతిగా తయారైతే, అమ్మ ఇప్పుడు నువ్వు గర్భవతిగా తయారయ్యావు కదా, వెళ్ళి ఒక నర్స్ కోర్స్లో జాయిన్ అయిపో, మళ్ళీ పిల్లల్ని ఎలా చూసుకోవాలి ట్రైనింగ్ తీసుకొని చెప్తారా? చెప్పరు. ఎందుకు? ఎందుకు? పిల్లల పట్ల ఉన్న ప్రేమతోనే అన్నీ నేర్చుకుంటారు. కానీ అదే నర్స్ అయితే నర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ఏ మెటర్నిటీ హాస్పిటల్లో నర్స్ని జాయిన్ చేయాలంటే కోర్స్ చేయాలి, సర్టిఫికెట్ ఇస్తారు, అప్పుడే వాళ్ళ పిల్లల్ని హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ ఏ మదర్ అయినా నర్స్ కోర్స్ చేస్తారా? చెయ్యరు. కానీ హ్యాండిల్ చేస్తారు, నర్స్కైనా బాగా హ్యాండిల్ చేస్తారు. ఎలా చేయగలుగుతున్నారు? ఎవరిచ్చారు వాళ్ళకి ట్రైనింగ్? ఏ స్కూల్కి వెళ్ళారు? ఏ కోర్స్ చేశారు? ఏమీ చేయలేదు, కానీ నర్స్కైనా బాగా చూడగలుగుతున్నారు. ప్రేమ. సో వీళ్ళకి కూడా జ్ఞానం అంటే, ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ శాస్త్ర చదవలేదు, భగవంతుడి పట్ల ప్రేమ ఉంది. ఎక్కడైతే ప్రేమ ఉంది అక్కడ అంధకారం ఉండదు. కృష్ణ సూర్య సమానం, జహా కృష్ణ తహా మాయర్నా అధికార్. ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో అది సూర్యగా, సూర్య సమానం, మొత్తం అంతా ప్రకాశం ఉంటుంది అక్కడ. ఎక్కడైతే కృష్ణ ఉంది అక్కడ అంధకారం. ఎక్కడైతే కృష్ణుడు పట్ల ప్రేమ ఉంది అక్కడ అజ్ఞానం అనేది ఉండదు. ఇది వెంటనే, ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడిని ప్రేమిస్తున్నామో అప్పుడు అంతా క్లియర్గా కనిపిస్తుంది. సందేహాలు ఎప్పుడు పుడతాయి, డౌట్స్ ఎప్పుడు అవుతాయి? ఎప్పుడైతే ప్రేమలో పూర్తి విశ్వాసం లేదు, ఎక్కడో లోపం ఉంది. పూర్తిగా ప్రేమ ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి సందేహాలు ఉండదు. సో ఇక్కడ వాళ్ళు చాలా చక్కగా ఇలా ప్రార్థిస్తున్నారు. తర్వాత శ్లోకంలో అంటున్నారు, దోస్ హూ హ్యావ్ అటైన్ ద డస్ట్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్ దే నెవర్ హ్యాంకర్ ఫర్ ఎనీథింగ్. ఎవరైతే మీ పాద పద్మాలని చేరి ఉన్నారు వాళ్ళు ఎటువంటి కోరికలు పెంచరు. ఎలాంటి కోరికలు? బ్రహ్మ తాలూక పదవి కూడా వాళ్ళకు వద్దు, ఈ భూప్రపంచం తాలూకా రాజుగా మీకు చేద్దామంటే కూడా వాళ్ళకు వద్దు. లిమిట్లెస్ సవర్నిటీ, ఏది వద్దు, ఏ పొజిషన్ వద్దు అని వాళ్ళు అంటారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఈవెన్ ఇన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ యోగా ఆర్ ఇన్ లిబరేషన్ ఇట్ సెల్ఫ్. సో నాగపత్నిలు అంటున్నారు, ఇప్పుడు మా భర్త మీ తాలూక పాదపద్మ ధూళిని పొందారు కదా, ఇప్పుడు తనకి ఎటువంటి కోరికలు ఉండదు మాకు తెలుసు. ఎవరైతే మీ పాదపద్మాలు ఒక్కసారి తాకుతారు ఆ ధూళితోనే వాళ్ళ కోరికలన్నీ నాశనం అవుతాయి అని చెప్తున్నారు. నేను చాలాసారి మీకు ఈ కథ చెప్పి ఉన్నాను, ఎలా లక్ష్మీదేవి విష్ణుమూర్తితో చెప్తూ ఉంటారనమాట, మీ భక్తులు మీకు చాలా ప్రియమని మీరు అంటారు కానీ భక్తులకి మీరు ఎప్పుడు సాయం చేయరు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇతను చాలా పేదవాడుగా ఉన్నాడు, ఎల్లప్పుడూ మీ జపం చేస్తూ ఉంటాడు, తనకి ఎంతో కొంత ధనం ఇస్తే బాగుంది కదా. ఇప్పుడు విష్ణుమూర్తి అంటారు, సరే అయితే నువ్వు వెళ్ళి అడుగు తనకి ధనం ఇవ్వు. ఇప్పుడు లక్ష్మీదేవి వెళ్తారనమాట, తను జపం చేస్తూ ఉంటే లక్ష్మీదేవి వెళ్ళి చెప్తారు, బాబు నేను సాక్షాత్తంగా ప్రసన్నమయ్యాను, నీకేమైనా కావాలంటే కోరుకో. తను జపం చేస్తూ లక్ష్మీదేవికి వెంటనే ప్రణామం చేసి చెప్తాడు, మీరు ఇలా సడన్గా రావడం నేను ప్రిపేర్గా లేను కదా, నాకు ఒక్కరోజు టైం ఇస్తే బాగా ఆలోచిస్తాను ఏం అడగాలని. మళ్ళీ వెంటనే ఏదైనా ఏం అడగాలి కూడా నాకు అసలు కుదరట్లేదు. సో రాత్రి అంతా తను ఆలోచిస్తూ ఉంటాడు, లక్ష్మీదేవి రేపు వస్తారు, ఏం అడగాలి. 16 మాలలు కంప్లీట్ అవ్వలేదు, సాధన కార్డులు రాయలేదు, ఏం చెయ్యాలి. మొత్తం మీద పొద్దున లక్ష్మీదేవి వచ్చేస్తారు, వచ్చేసరే ఆలోచించావా అడుగు నీకేం కావాలి. అప్పుడు తను అంటాడనమాట, మీరు నా జీవితంలో రాకముందేనే నా జపం పోయింది, మనశ్శాంతి పోయింది, మీరు యాక్చువల్గా వచ్చేసి నా పరిస్థితి ఏంటి, నాకు ఏమి వద్దు దేవి, మీరు దయచేసి వెళ్ళండి, నా జపము ఉండిపోయే మనశ్శాంతి పోయింది, రాత్రంతా పడుకోలేకపోయాను, ఏం కోరుకోవాలి. దాని బదులు ముందే సుఖంగా ఉన్నాను, చక్కగా నా మాలా నేను చేసుకుంటున్నాను. సో ఎవరికైతే ఆ టేస్ట్, ఎవరికైతే ఆ రుచి ఒక్కసారి తెలిసింది, ఇంకా వాళ్ళకి ఏమి వద్దు అంటారు, మాకేమి వద్దు, మేము సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. సో ఇక్కడ లాగపత్నిలు అంటున్నారనమాట, సి భగవంతుడు కృష్ణుడు తాలూకా భక్తులందరూ చాలా విశేషంగా స్పెషల్గా ఉన్నారు. ఒక్కొక్క భక్తుల తాలూకా కథ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ డిఫరెంట్ యోనిల నుంచి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం చూస్తాము. సి అందుగురించి కృష్ణుడు తాలూకా ఒక గుణం అని అంటాము, భక్త మాధురి. కృష్ణుడికి విష్ణుకి 4 గుణాలు తేడా ఉంది. కృష్ణుడికి విష్ణుమూర్తికైనా 4 గుణాలు ఎక్కువ ఉన్నాయి. ఆ 4 గుణాలు ఏంటంటే లీలమాధురి, భక్తమాధురి, వేణుమాధురి, రూపమాధురి. అంటే రూపమాధురి అంటే విష్ణుమూర్తికైనా కృష్ణుడు చూడ్డానికి ఎక్కువ అందంగా ఉంటాడు, సింపుల్గా ఉండడు కదా. విష్ణుమూర్తి హెయిర్స్ అంత వేరుగా ఉన్నాయి, కృష్ణుడు అన్నీ వంకరగానే అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. లీలమాధురి, విష్ణుమూర్తి చాలా సీరియస్గా ఉంటారు కానీ కృష్ణుడిది అన్నీ విశేషంగానే ఉంటుంది. సో లీలమాధురి, రూపమాధురి, వేణుమాధురి. విష్ణుమూర్తి సీరియస్గా అలా పడుకొని ఉంటారు కానీ కృష్ణుడు ఏదో వేణుతోనే ఆడుకోవడం, పాడుకోవడం, నృత్యం చేయడం. అండ్ భక్త మాధురి, తను కూడా అలా ఉంటారు, తన భక్తులు కూడా విశేషంగా ఉంటారు. అటు చూస్తే ఆ కుబజ, ఇటు చూస్తే ఈ గోపికాలు, అటు ఉద్ధవ్, అక్రూర్, అర్జున్, వెరైటీ కానీ ఆయన అందరూ ఏదేదో స్పెషల్ ఇన్సిడెంట్స్ అవుతాయన్నమాట. సో భక్త మాధురి ఇక్కడ ఎవరు భక్తురాలు, నాగపత్నిలు, నాగ యోనిలో ఉన్న నాగకన్యాలు భగవంతుడి తాలూకా భక్తురాలు, స్పెషల్ డివోటీస్. అండ్ వీళ్ళు భగవంతుడికి ఏమి ఇవ్వగలుగుతారు, ఏం చేయగలుగుతారు, ఓన్లీ భక్తితోనే ప్రేమతోనే భగవంతుడిని ప్రసన్నం చేశారు. కృష్ణదాస్ కవిరాజ గోస్వామిది ఒక మంచి భజన ఉంది, మనం టెంపుల్లో పాడుతూ ఉంటాం, జయ రాధే జయ కృష్ణ జయ వృందావన్ శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన్. సో దాంట్లో ఒక లైన్ ఉంది, జయ ద్విజ పత్ని జయ నాగకన్యాగణ్ భక్తితే జహారపాయిలో గోవింద చరణ్. ఆ ఒక పాటలో కృష్ణదాస్ కవిరాజ్ వృందావన్లో ఉన్న ప్రతి ఒక వస్తువుని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క లీలాస్థలాన్ని కీర్తిస్తున్నారు. జయ రాధాకుం, జయ శ్యామకుం, జై, ప్రతి ఒక్కటి జయ జయ అనేటప్పటికీ నాగకన్య గురించి కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు. జయ ద్విజపత్ని, ద్విజపత్ని అంటే బ్రాహ్మణాల తాలూకా భార్యలు, వాళ్ళ లీలా కూడా మనం విన్నాము, ఎలా ఈ బ్రాహ్మణాలు వాళ్ళ తపస్యలో బిజీ అయిపోయి భగవంతుడిని సేవ అందించడం మర్చిపోతారు, యాంత్రికంగా యాగాలు చేసేసుకుంటున్నారు. కానీ బ్రాహ్మణుల తాలూకా భార్యలు భగవంతుని ప్రసాదం ఇస్తారు, భగవంతుని భోగం ఇస్తారు, భగవంతుని పండ్లు సమర్పిస్తారు. సో ఇక్కడ జయ ద్విజ పత్ని జయ నాగకన్యాగాడ్, ఈ నాగకన్యా కూడా జయ జయ అంటున్నారు. భక్తితే జహారపాయలు, ఏం చేయలేదు వాళ్ళు, ఓన్లీ భక్తి చేశారు. భక్తితే జహారపాయలు గోవింద చరణ్, భగవంతుడి తాలూకా శరణాగతి పొందారు. వీళ్ళు గొప్ప జ్ఞానులు కాదు, వీళ్ళేదో శ్రీయ కుటుంబంలో పుట్టలేదు. అందరికైనా నిమ్నమైన యోని అంటే సర్పయోని, నిమ్నమైన యోని. అలాంటి యోనిన పుట్టినా కూడా గొప్ప భక్తురాలుగా ఇప్పుడు కీర్తించబడుతున్నారు వాళ్ళు. తర్వాత శ్లోకంలో అంటున్నారు, ఓ లార్డ్, ఆల్దో దిస్ కాలియా ద కింగ్ ఆఫ్ ద సర్పెంట్ హ్యాస్ టేకన్ బర్త్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇక్కడ అంటున్నారు, ఈ కాలియా అనేది తమసిక్, అజ్ఞానంలో పుట్టారు. అండ్ ఈస్ కంట్రోల్డ్ బై యాంగర్, హీ హ్యాస్ అచీవ్డ్ దాట్ విచ్ ఇస్ డిఫికల్ట్ ఫర్ అదర్స్ టు అచీవ్. ఇక్కడ ఒక మంచి పాయింట్ ఈ నాగకన్యలు చెప్తున్నారు. పాము అంటే తన ఒక స్వభావం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎవరి పట్ల ఈర్ష్య చూపించాలి, క్రోధ చూపించాలి. అండ్ వీళ్ళు తామసిక్ జీవులు, ఇందాకే చెప్తున్నాను కదా, నిమ్న యోనిలో ఎవరైతే చాలా ఎక్కువ పాపం చేస్తారు వాళ్ళే పాము యోనిలో పుడతారు. బట్ హీ హాజ్ అచీవ్ సంథింగ్ విచ్ ఇస్ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు అచీవ్. ఎంత గొప్పగా మీ ఒక పాదపద్మాలు శరణాగతి పొందాడు. ఎంబాడీడ్ సోల్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఆర్ దస్ వాండరింగ్ ఇన్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ కెన్ హ్యావ్ ఆల్ బెనిడిక్షన్స్ మేనిఫెస్టెడ్ బిఫోర్ దేర్ ఐస్ సింప్లీ బై రిసీవింగ్ ద డస్ట్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్. సో ఇక్కడ భగవంతుడికి అంటున్నారు, మీరు ఎంత దయనీయుడు, తన తమస్సులో ఉన్నా, తన క్రోధంతో నిండి ఉన్నా మీరు తన మీద ఎంత కృప చూపించారు. అండ్ మీరు ఏమిచ్చారు తనకి, ఎప్పుడైతే ఎవరైనా మీ ఒక పాద పద్మాల కృప పొందితే ఈ బర్త్ అండ్ డెత్, ఈ సంసార చక్రం నుంచి విముక్తులవుతారు. అండ్ వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా, ఇఫ్ దే ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ ఆల్సో, అన్నీ పూర్తి అవుతాయి సింప్లీ బై రిసీవింగ్ ద డస్ట్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్. సో అంత కృప మీరు తన మీద చూపించారు. సో ఇక్కడ భగవంతుడి తాలూకా ఒక స్వభావంని వాళ్ళు చక్కగా కీర్తిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు, భగవంతుడు అంటే దయనీయుడు అంటున్నారు కదా, కానీ అలాంటప్పుడు ఈ పాముకి మరీ అంతగా తన్నారు కదా. ఇందాక ఎన్ని శ్లోకాలు విన్నాము, బ్లడ్ వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది బయటికి, చాలా మళ్ళీ ఎందుకంత క్రూరంగా తనతో ప్రవర్తించారు, భగవంతుడు దయనీయుడుగా ఉండాలి కదా. అందుగురించి నాగపత్నులు మరీ మరీ క్లారిఫై చేస్తున్నారు, ఇటు పనిష్ చేశారు, ఇటు మీరు చాలా దయా చూపించారు. భగవంతుడు పనిష్ కూడా చేస్తారు, మర్సీ శిక్షిస్తారు, దయా కూడా చూపిస్తారు, రెండు చేస్తారు. సి భగవంతుడు ఉట్టి శిక్షిస్తూ ఉంటే ఎవరు తన దగ్గరికి రారు, భయపడిపోతారు. అమ్మో భగవంతుడి దగ్గరికి ఎప్పుడు చూసినా శిక్షిస్తూ ఉంటారు, ఇలా చేయదు, అలా చేయదు, ఇలా చేయకూడదు. పొళ్ళు ఎప్పుడైనా దయా చూపిస్తూనే ఉంటే ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు అంటే అప్పుడు ఏమవుతుంది, ప్యాంపర్ అయిపోతారు, ఏం పర్లేదు, ఏం చేయకపోయినా పర్వాలేదు, ఇది బైహార్ట్ చేసిరండి, అది బైహార్ట్ చేసిరండి అంటే ఎవరు భయం లేకుండా ఏది బైహార్ట్ చేయరు. మళ్ళీ మాతాజీ ఏమంటారు, పర్వాలేదండి, వచ్చే ఆదివారం చేయండి. మధ్య మధ్యలో సండే కొంతమంది సన్యాసులు వస్తారు, గట్టిగా తిడతారు మీ అందరికీ, ఎందుకు ఇది రాదు అని. మొన్న ఒక స్వామీజీ వచ్చారు కదా, అప్పుడు నాకు అందరు చెప్పారు, మాతాజీ ఎంత తిట్టారు, ఆ స్వామీజీ ఎందుకు ఈ శ్లోక ప్రొనౌన్సియేషన్ చేయడం రాదు ఎందుకు. అప్పుడు ఇంకా భయపడిపోయారు, అయ్యో మాతాజీ బాగానే చెప్పేవారు, మంచిగా చెప్పేవారు, అప్పుడు మేము వినలేదు. బైహార్ట్ చెయ్యండి, కంఠస్థం చెయ్యండి, ఇది మీకు రావాలి. సో టూ మచ్ మర్సీ అంటే ప్యాంపర్డ్ అయిపోతారు, ఏం పర్వాలేదు. టూ మచ్ స్కోల్డింగ్ అంటే ఇంకా క్లాస్కే వెళ్ళొద్దు, అవసరం లేదు, భయంగా ఉంటుంది. కానీ భగవంతుడికి అన్ని బ్యాలెన్సింగ్ బాగా వచ్చు, ఇటు దయా చూపిస్తారు, ఇటు కోపం కూడా చూపిస్తారు, ఇటు శిక్షిస్తారు కూడా. సో ఈ యొక్క గుణాన్ని కీర్తిస్తున్నారు ఈ నాగకన్యలు, మీరు పనిష్ చేస్తారు కానీ మీరు దయా కూడా చూపిస్తారు. భక్తుల యొక్క స్వభావం కూడా అలానే ఉంటుంది, ఇటు మనతో కోపంతో మాట్లాడినా కూడా ఇటు మన మంచి కోసమే ఏదైనా మళ్ళీ ఫేవర్ కూడా చేస్తారు. మనం భాగవతంలో చూస్తే అలాంటి చాలా కథలు వస్తాయి. ఇటు శపిస్తారు, కానీ ఇటు శ్రీ కశ్యప్ ముని దితి తాలూకా ఒక సంవాదం వస్తుంది. ఎలా దితి కశ్యప్ ముని మాట వినలేదు అండ్ చెడు సమయంలో సంభోగం చేశారు. మొత్తం మీద కశ్యప్ ముని దితికి శపిస్తారు. అయితే నీ గర్భం నుంచి పుట్టిన ఇద్దరు అబ్బాయిలు అసురులుగా తయారయ్యి వాళ్ళు మొత్తం బ్రాహ్మణులందరికీ ఇబ్బంది పెడతారు. అప్పుడు దితి కాళ్ళ మీద పడిపోయి నేను క్షమించండి, నేను క్షమించరని ఇంకా నేను ఏం చెయ్యలేను, కాకపోతే నువ్వు నాకు రిక్వెస్ట్ చేస్తున్నావు కనుక నేను ఒక వరం ఇవ్వచ్చు, నీ మనవడు మంచి భక్తుడుగా తయారవుతాడు. సో ఇటు శిక్షించారు కానీ ఇటు మళ్ళీ కృప చూపించారు. ఇలా భాగవతం మనం కోట్ చేస్తూనే ఉండొచ్చు. అలాగే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. భక్తులైనా భగవంతుడైనా ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తారు, ఇటు కృప చూపిస్తారు ఇటు శిక్షిస్తారు. దట్స్ ద రైట్ వే ఆఫ్ బ్రింగింగ్ అప్ ఎ చైల్డ్ ఆల్సో. వాట్ డు ద పేరెంట్స్ డూ? దే స్కోల్డ్ బట్ దెన్ దే ఆల్సో గివ్ సమ్ పర్క్స్. సో భగవంతుడి తాలూకా ఈ స్వభావాన్ని కీర్తిస్తున్నారు. సో ఇలా ఎన్నో ప్రేయర్స్ ఉన్నాయి కంటిన్యూస్గా భగవంతుడికి. నాగకన్యలు అంటున్నారు, యు ఆర్ ద కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్, మీరే ఈ ప్రపంచాన్ని సృష్టించారు, మీరే సర్వకారణ కారణం. తర్వాత అంటున్నారు, ఒబీసియన్సెస్ అంటూ యూ, మేము మీకు దండవత్ ప్రణామాలు చేస్తున్నాము. యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ మెటీరియల్ క్వాలిటీస్, మీలో ఏం భౌతిక గుణాలు లేదు. యు ఆర్ ఎ ప్రైమ్ మూవర్ ఆఫ్ మెటీరియల్ నేచర్, మీతోనే ప్రకృతి అంతా నడుస్తుంది. ఒబీసియన్సెస్ టు యూ, యు ఆర్ టైమ్ ఇట్ సెల్ఫ్, మీరే కాల. యు ఆర్ యూనివర్స్, యు ఆర్ ఎ సపరేట్ అబ్జర్వర్, మీరే సాక్షి, మీరే సృష్టికర్త. తర్వాత అంటున్నారు, మీకు మేము మళ్ళీ మళ్ళీ ప్రణామం చేస్తున్నాము. యు ఆర్ ద వన్ హూ శాంక్షన్స్ ద అపోజింగ్ వ్యూస్ ఆఫ్ డిఫరెంట్ ఫిలాసఫీస్. వి ఆఫర్ అవర్ ఒబీసియన్సెస్ టు యూ, ద అన్లిమిటెడ్ సుప్రీం లార్డ్, ద సటిల్ వన్. అంటున్నారు, వి ఆఫర్ అవర్ ఒబీసియన్సెస్ అగైన్ అండ్ అగైన్. యు ఆర్ ద బేసిస్ ఆఫ్ ఆల్ అథారిటేటివ్ ఎవిడెన్స్. యు ఆర్ ద వన్ హూ హ్యావ్ మేనిఫెస్టెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వేదిక్ లిటరేచర్. We offer our obeisance to you, O Lord Krishna, O Lord Rama, the son of Vasudev, and to Lord Pradyumna, to Lord Aniruddha. We offer our respectful obeisances, O master of all saintly devotees of Vishnu. Ala rakarakalga pradhistunaru. Mee nunchi rendu gunalu ostayi, bhautik mariyu aadhyatmik gunalu. Anni mee nunche ostayi. Tarvata antunaru, O Lord Hrishikesha, మాస్టర్ ఆఫ్ ది సెన్సెస్, మీరు ఇంద్రియాలని నియంత్రిస్తారు, మీరు ఇంద్రియాలకి ప్రభువు మీరే. యు ఆర్ ద డెస్టినేషన్, మీరే గమ్యం. యు ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. తర్వాత అంటున్నారు, ఆల్దో యూ హ్యావ్ నో రీజన్ టు బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెటీరియల్ యాక్టివిటీ, స్టిల్ యూ యాక్ట్ త్రూ యువర్ ఎటర్నల్ పొటెన్సీ. మీకేం అవసరం లేదు ఈ భౌతిక కార్యక్రమాల్లో పాల్గొనడమైనా ఇక్కడ రావడమైనా, కానీ మీరు ఒక కృపాతోని, మీరు ఒక దయాతోని ఇక్కడ వస్తారు, భక్తుల పట్ల ప్రేమతోని మీరు ఇక్కడికి వస్తారు. అండ్ తర్వాత అంటున్నారు, దేర్ ఫోర్ ఆల్ మెటీరియల్ బాడీస్ త్రూ అవుట్ ద త్రీ వరల్డ్స్, దోస్ దట్ ఆర్ పీస్ఫుల్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, అండ్ దోస్ ఆర్ ఇగ్నోరెన్స్, ఆర్ ఆల్ యువర్ క్రియేషన్స్. ఇక్కడ అంటున్నారు, నాగపత్నిలు ఈ భూప్రపంచంలో అందరు వేరే వేరే రకంగా ఉంటారు. కొందరు సాత్విక గుణాలు కలిగి ఉంటారు, కొందరు రాజసిక్ గుణాలు కలిగి ఉంటారు, కొందరు తామసిక్ గుణాలు కలిగి ఉంటారు. కానీ ఏ గుణాలు కలిగి ఉన్నా ఆఫ్టర్ ఆల్ వీళ్ళందరూ మీ పిల్లలే కదా. సో బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారంటే, మా భర్తలో చాలా తామసిక్ గుణాలు ఉన్నాయి, కానీ ఏదైనా మేము మీ పిల్లలే కదా. స్టిల్ దోస్ లివింగ్ ఎంటిటీస్ హూస్ బాడీస్ ఆర్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఆర్ ఎస్పెషల్లీ డియర్ టు యూ, అండ్ ఇట్ ఈస్ టు మెయింటైన్ దెమ్ అండ్ ప్రొటెక్ట్ ద రిలీజియస్ ప్రిన్సిపల్స్ దట్ యు ఆర్ నౌ ప్రెజెంట్ ఆన్ ద ఎర్త్. సో ఇక్కడ ఒక మంచి పాయింట్ అంటున్నారు, మీకందరూ సమానమే, కానీ మీరు ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్నారంటే ఎందుకంటే మీ భక్తుల్ని మీరు చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. దోజ్ ఆర్ ఇన్ మోడ్ ఆఫ్ గుడ్నెస్, ఎవరైతే సత్వగుణ కలిగి ఉన్నారో వాళ్ళని మీరు ఎక్కువగా ప్రేమిస్తారు. కనుక వాళ్ళని పోషించడానికి, వాళ్ళని రక్షించడానికి, ధర్మాన్ని కాపాడడానికి ఈరోజు మీరు ఇక్కడ ఆవిర్భావించి ఉన్నారు. సో ఇలా మంచి మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు భగవంతుణ్ణి, మీరు దయనీయులు కనుక చూసుకోండి. తర్వాత అంటున్నారు, మా భర్త తప్పకుండా ఓ సిన్ఫుల్ పర్సన్, ఎందుకంటే ఎవరైతే పాపం చేస్తేనే నాగయోనిలో పుడతారు, అది మేము ఒప్పుకుంటున్నాము, దాంట్లో ఏమి ఇది లేదు, సందేహం లేదు. సి ఎవరు స్వభావం ఎలా ఉంది, వచ్చే జన్మంలో వాళ్ళకి శరీరం కూడా అలానే దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా చెట్లు కనిపిస్తున్నాయి, వృక్షాలు కనిపిస్తున్నాయి, వాళ్ళు ఎందుకు వృక్షంగా చెట్టుగా పుట్టారు? శ్రీ ప్రభుపాద అంటారు, ఎవరైతే ఈ జన్మంలో వాళ్ళ ఒక శరీరాన్ని ఎక్స్పోజ్ చేయడం ఇష్టపడతారు, ఫిలిం స్టార్స్ అయినా, వాళ్ళకి శరీరం పట్ల బట్టలు వేసుకోవాలని ఇష్టం లేదు, వాళ్ళకి భగవంతుడు దయతోనే, పనిష్మెంట్ కాదు, నీకు ఇలా ఇష్టం కదా, వచ్చే జన్మంలో నువ్వు ఏకంగా బట్టలు వేసుకునే అవసరం లేదని వృక్షంగా పుట్టు. కొంతమందికి మాసాహారం తినడం చాలా ఇష్టం, మాసం కావాలి, రోజు మాసం కావాలి. ఇప్పుడు భగవంతుడు అంటారు, ఎందుకు అంత కష్టపడాలి, దాన్ని కట్ చేయాలి, క్లీన్ చేయాలి, కుకింగ్ చేయాలి, నువ్వు పులిగా పుట్టు, రోజు మాసం తినొచ్చు, వంట చేసే అవసరం కూడా లేదు. కొంతమందికి నిద్ర ఎక్కువ, ఎల్లప్పుడు పడుకోవడం పడుకోవడం పడుకోవడం, ఆ తప్ప ఇంకేం గుర్తురాదు, ఎన్ని ఐ వాంట్ టు స్లీప్ ఐ వాంట్ టు స్లీప్. భగవంతుడు అంటారు, ఎందుకు నువ్వు ఎందుకు లేయాలి, ఎందుకు కష్టపడాలి, బియర్గా పోలార్ బియర్లాగా పుట్టు, అప్పుడు 6 నెలలు పడుకోవచ్చు, అంత కష్టపడే అవసరం లేదు. సో వాళ్ళ స్వభావం ప్రకారంగా వాళ్ళకి శరీరం వస్తుంది. కొంతమంది యొక్క స్వభావం ఎప్పుడు ఎల్లప్పుడు క్రోధంగానే ఉంటారు, పాములాగా కరవడానికి తయారుగా ఉంటారు. వాళ్ళ చప్పలు కూడా ఇక్కడ నుంచి అక్కడ పెడితేనే పాములాగా కరవడానికి తయారుగా అయిపోతుంది. ఎందుకు నా చప్పలు ఎక్కడ ఉన్నాయి, ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, ఎందుకు ఇలా చేయలేదు, అలా ఎల్లప్పుడు ఎవరిని నేను ఖర్చు చేయాలి అని అలా ఉంటారు కదా, కొంతమంది స్వభావం అలా ఉంటుంది. భగవంతుడు అంటారు, సరే పాముగా పుట్టు, ఇప్పుడు ఎవరు కావాలని అలా కరుస్తూ ఉండొచ్చు. అయితే ఏమైనా ఎవరైనా వివాదం తర్క చేసుకోవచ్చు, అయితే ఏం చేయమంటారంటే, అలా ఎప్పుడు మంచిగానే ఉండాలా, స్మైలింగ్ ఇస్తూ అలాంటప్పుడు అందరు నెత్తి మీద కూర్చుంటారు, పని ఎలా చేయమంటారు, పని చెయ్యాలి కదా, ఎవరైనా వర్కర్స్ అయినా లేబర్స్ అయినా కోపం చూపించకపోతే వాళ్ళు పని చెయ్యరు కదా. సో దానికి ప్రభుపాద మంచి ఉదాహరణ ఇచ్చారు కదా, నారదమునికి ఒక పాము శిష్యుడిగా ఉండేవాడు. సో నారదముని ఆ పాముకు చెప్పారనమాట, ఇప్పుడు నా శిష్యుడిగా ఉన్నావు కదా, నువ్వు ఎవరిని కరవద్దు, సరే నేనేం ఎవరిని కరను అని. ఒక 6 నెలల తర్వాత ఎప్పుడైతే నారదముని అక్కడికి వెళ్ళారు, ఆయన ఏం చూశారు, ఆ పాము మొత్తము అలా పడిపోయి ఉన్నాడనమాట. సో నీవు నువ్వేంటి ఇలా తయారైపోయావు అని. ఇప్పుడు ఏం లేదు, మీరు చెప్పారు ఎవరిని కరవద్దని, సో నేను ఎవరిని కరవకపోతే నా మీద భయం పోయింది, సో చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు వచ్చి హ్యాపీగా నా మీద రాయితో తోసి నన్ను తన్ని కొట్టి వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు నారదముని అంటారనమాట, సరే నువ్వు కరవద్దు కానీ నీ పడుగ చూపించి వాళ్ళని భయపెట్టొచ్చు, నువ్వు వాళ్ళని ఖర్చే అవసరం లేదు కానీ కనీసం భయమైనా చూపించొద్దు అని చూపించవచ్చు కదా అని. సో అలానే మనం కూడా కోపం అనేది మేము చూపించకపోతే ఎలా పని చేయాలంటే అది చూపించవచ్చు, కానీ మనం కోపం చూపిస్తూ చూపిస్తూ లోపల నుంచి కోపం చేస్తాం, మొత్తం అంతా కదిలిపోతాం, శరీరం అంతా కంపించడం మొదలైపోతుంది, అంత ఎక్కువ కోపం వచ్చేస్తుంది. దాని అర్థం ఏంటంటే మానసికంగా శరీరంగా మొత్తం అంతా దానిలో లీనమైపోయాము. అది ఎలా ఉండాలంటే అది నటిస్తేనప్పుడు ఎలా ఉంటుంది, డ్రామాలో నటించినప్పుడు ఎలా ఉంటుంది, ఆ కోపం అలా ఉండాలి. అవతల పర్సన్ భయపడిపోవాలి, అయ్యో నిజంగానే చాలా కోపం వచ్చేస్తుంది, అలా ఉండాలి మీ నటన, అలా ఉండాలి, నాటకం చేయాలి, అవతల మనిషి భయపడాలి. కానీ మీకేం ఉండదు, మరుసటి నిమిషం మీరు స్మైల్ ఇవ్వచ్చు, లేదు మీరు ఆ రూమ్ లోపలికి వచ్చి మీరు నవ్వచ్చు, పర్వాలేదు, ఆ నిమిషం ఆ కోపం చూపించవచ్చు, లోపల నుంచి రాకూడదు, మొత్తం అంతా ఆ డేనే అప్సెట్ అయిపోతుంది. మీరు కోపం చూపిస్తారు అవతల మనిషినే, కానీ డే అంతా మీది పాడైపోతుంది, లాభం ఏమైంది, అవతల మనిషికి ఏం అవ్వలేదు, తను హ్యాపీగా వెళ్ళిపోయాడు, మీరు డే అంతా మూడ్ ఆఫ్ అయిపోయింది, లాభం ఏంటి, అలాంటి కోపం లాభం ఏంటి. మీరు నిజంగా ఎవరికైనా శిక్షించాలనుకుంటే ఆ పర్సన్ శిక్షించండి, మీరు మీకే శిక్షిస్తారు, లాభం ఏంటి. ఆ కోపం అనేది ఎలా ఉండాలి, అవతల పర్సన్ ఫీల్ అవ్వాలి, మీరు ఫీల్ అయ్యే అవసరం లేదు. సో ఇక్కడ అదే అంటున్నారు, తన స్వభావం అలా ఉంది కనుక తను అలాంటి శరీరం వచ్చింది మాకు తెలుసు, ఇప్పుడు భగవంతుని ప్రిపేర్ చేస్తున్నారు. కానీ అందరిలో అలా కొన్ని కొన్ని గుణాలు ఉంటాయి కదా, కొంతమంది రాజసిక్గా ఉంటారు, కొంతమంది తామసిక్గా ఉంటారు, తర్వాత లైన్గా తర్వాత మెయిన్ శ్లోకాకు వస్తున్నారు. దట్ ఈజ్ వై అందు గురించి మేము మీకు ఏమంటున్నామంటే, అట్లీస్ట్ వన్స్, ఓకే ఒకసారి, ఆ మాస్టర్ షుడ్ టాలరేట్ అన్ అఫెన్స్ కమిటెడ్ బై ఎ చైల్డ్. అందు గురించి ఓకే ఒకసారి ఎవరైతే ప్రభు తన తాలూకా పిల్లలు ఏదైనా దోషం చేస్తే ఒకే ఒకసారి దాన్ని క్షమించవచ్చు కదా అని అడుగుతున్నారు. ఓ సుప్రీం పీస్ఫుల్ సోల్, యు షుడ్ దేర్ ఫర్ ఫర్గివ్ అవర్ ఫూలిష్ హస్బెండ్ హూ డిడ్ నాట్ అండర్స్టాండ్ హూ యు ఆర్. సో ఇక్కడ అంటున్నారు, మా హస్బెండ్కి అర్థమవ్వలేదు మీరెవరు కనుక ఈ మిస్టేక్ చేశారు కనుక మీరు క్షమించండి. ఇక్కడ నాగపత్నిలు అంటున్నారు, మా హస్బెండ్కి అర్థం అవ్వలేదు మీరెవరు. నాగపత్నిలు కూడా అర్థం అవ్వలేదు. ముందు ఎప్పుడైతే భగవంతుడు ఎంటర్ అయ్యారో తను భగవంతుడనే అర్థం అవ్వలేదు. అందంగా ఉన్నాడు, మంచి అబ్బాయి. గుజరాతీలో ఒక మంచి భజన ఉంది, నర్సీ మెహత ఈ భజన్ని రాశారు. ఎలా అయితే మీరాబాయి చాలా మంచి మంచి భజన్స్ రాస్తారు, మీరాబాయి తాలూకా కంటెంపరీ నర్సీ మెహత గుజరాత్లో పుట్టారు, తను కూడా మంచి మంచి భజన రాస్తారు. అఫ్కోర్స్ తిను ఈ భజనలో ఎక్స్ప్లెయిన్ చేసింది భాగవతంలో లేదు, కానీ అతను గొప్ప భక్తుడు, భవిష్యత్తును అలా చూసి తనకి కనిపిస్తుందేమో ఆ దృశ్యము. తన చక్కని పాట రాశారు. తను రాస్తున్నారు, ఎప్పుడైతే భగవంతుడు ఆ నీళ్ళ లోపల దూకారు, మొట్టమొదటి నాగకన్యాలందరూ వచ్చేసి తన వైపు చూస్తున్నారు, ఇంత అందమైన అబ్బాయి ఇంత ఇక్కడెందుకు వచ్చాడు, లోపలికి ఎందుకు వచ్చారు అని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇతరులు అన్నమాట. మేము చిన్నప్పటి నుంచి ఈ భజను విన్నాము అండ్ మాకు ఎంత ఇష్టం ఉండేదంటే, మా ఇంట్లో మార్నింగ్ ఐస్ ఓపెన్ అయ్యిందంటే ఆ నర్సింహ మెహత తాలూకా భజన్సే ఏదో ఒకటి అవుతున్నాయన్నమాట. సో వాళ్ళు ఇలా పాడతారు, టుడే మై వాయిస్ ఇస్ నాట్ గుడ్, ఐమ్ హ్యావింగ్ ఎ కోల్డ్. సేస్ జల కమల ఛాడి జానే బాడా స్వామి అమారో జాగశే జాగశేన తనె మారసేన బాడ హత్యా లాగసే. నాగకన్యాలు కృష్ణుడితో చెప్తున్నారు, జల కమల ఛాడి జానే బాల, ఇక్కడ నుంచి వెళ్ళిపో జల కమల్. ఇప్పుడు మన రసేష్ గోవిందకి మొదటి డౌట్ వచ్చేస్తుంది, జలలో కమల్ ఎక్కడి నుంచి వచ్చింది? అది విషంతో నిండి ఉందని మీరే చెప్పారు, దాంట్లో కమల పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? అది వచ్చింది ఎందుకంటే ఆ కమల పువ్వులు కూడా విషంతో ఉన్న కమల పువ్వులేమో లోపలికి వస్తున్నాయి. సో జల కమల్, ఈ జల్లో కమల్తో నిండి ఉన్న జల్ని వదిలేసి జానే బాల, బాల అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. స్వామి అమారో జాగశే, మా భర్త లేస్తారు, లేస్తే నీకు చంపుతారు. బాలహత్య లాగసే, తనకి ఊరికే బాలహత్య తన తన పేరు మీద రాసిబడుతుంది, చిత్రగుప్త రాసిస్తాడు, ఎందుకు అవసరం, వెళ్ళిపోవచ్చు కదా అని. తర్వాత లైన్లో అంటారు కృష్ణుడితోనే, సెడ్ సూర్య బాలక తూ మరగ భూల్యో కే తర వేరి ఎవడావియో. సెడ్ దట్ బాబు దారి మర్చిపోయావా, ఇక్కడెందుకు వచ్చావు? లేదంటే కే తర వేరి ఎవడావియో, మేబీ నీ ఎనిమీ, ఎవరైతే నీకు ఇష్టపడట్లేదు నీ శత్రువు కావాలని ఇక్కడ పంపించేశారేమో. నిశ్చయతారా కాలజీ కాట్యో, నిశ్చయ్ ఈరోజు నీ ఫార్చ్యూన్ బాగాలేదు, తప్పు ప్లేస్లో వచ్చి పడావు అని చెప్తున్నారు. అప్పుడు కృష్ణుడు దానికి జవాబిస్తున్నారు నాగపత్నికి, దిస్ ఇస్ నారే నాగన్ నా హుంబారగ భూల్యో నా మర వేరియే వడావియో మథుర నగరి మజోధరమతా నాగను శిషహారియో. భగవంతుడు కూడా వాళ్ళతో హ్యూమర్ చేస్తున్నారు, నేనేం మార్గ మర్చిపోలేదు, నాకు నా ఎనిమి పంపించలేదు, నేను మథుర నగరికి వెళ్ళి అక్కడ డైస్ గేమ్ ఆడుతున్నాను, ఆడుతూ ఆడుతూ ఓడిపోయాను, నీ హస్బెండ్ అంటే నీ భర్త తాలూకా తల ఓడిపోయాను, అందుకోసం వచ్చాను తీసుకెళ్దామని చాలా కాన్ఫిడెంట్గా అన్నమాట. వీళ్ళు అనుకుంటారు చిన్న బాబు ఎలా మాట్లాడుతున్నారని. సో అప్పుడు వాళ్ళు అంటారనమాట కృష్ణుడితో ఆ నాగపత్నిలు అంటారనమాట, రంగెరూఢో రూపే పూరో, రంగెరూఢో చూడ్డానికి అందంగానే ఉన్నావు, రూపే పూరో కంప్లీట్ పర్ఫెక్ట్ ఫీచర్స్ ఐస్ నుంచి నోస్ నుంచి చాలా, దిశంత కోడియో కోడామనో, నువ్వు నీకు చూస్తే ఎవరికైనా దృష్టి తగులుతుంది అంత అందంగా ఉన్నావు. తారి మాతాయే కెటల జనమ్యా ఏమాతూ కేమన కామనో, అయితే నీ తల్లికి చాలామంది పిల్లలు ఉన్నారేంటి, అందుకోసం నీకు పట్టించట్లేదు అలా పంపించేశారు పోపో అని. అప్పుడు కృష్ణుడు అంటారనమాట, అంటారు మారి మాతాయే బేవ జనమ్యా ఏమాహు నటవర నానుడో. లేదు లేదు, మా అమ్మాయి మా అమ్మకి ఇద్దరే పిల్లలు, దాంట్లో నేను చిన్నబాబు, నటవర నానుడు నేను చిన్నబాబు, సో నేనేం యూజ్లెస్గా లేదు అని చెప్తున్నారు. జగరి తారా నాగనే మరు నామ కృష్ణ కానుడో. ఎందుకు అలా టైం పాస్ చేస్తున్నా ఊరికే ఇది అది మాటలు, వెళ్ళి నీ నాగ నీ భర్తని లేపు, పడుకొని ఉన్నాడు కదా, చెప్పు నా పేరు కృష్ణ కానుడు అంటే నల్లగా ఉంటాను కదా, నీ పేరు కృష్ణ కానుడు వెళ్ళి చెప్పు అంటారనమాట. సో అప్పుడు ఈ నాగపత్నిలు అంటారనమాట కృష్ణుడితోనే, లాఖ సవానో హార ఆపు ఆపురే తుజనే దోరియో, ఎటలు మారా నాగతి చాను ఆపురే కరినే చోరియో. సో అంటారు పోన్లే చిన్నబాబు కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, పిల్లలకి చాక్లెట్ ఇస్తాను డైరీ మిల్క్ ఇస్తాను అంటారు. నా దగ్గర లాఖ సవానో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ హార్ ఉంది, ఐ గివ్ యూ వన్ నైస్ హార్, మంచి హారం ఇస్తాను, లేదంటే దోరియో బంగార హారాలు కూడా ఉన్నాయి అన్నీ ఇస్తాను, ఎట్లు అంతే ఇవ్వగలుగుతాను, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేను, అది కూడా చోరీ చేసి ఇవ్వాలి, నా భర్తకి చెప్పకుండా ఇవ్వాలి, ఇస్తాను తీసుకుని వెళ్ళిపోతావా. అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, సుకరు నాగన హరణ తారో సుకరు తారి దోరియో, సుకర్వ నాగన కరవి తారే ఘర్మ కరవి చోరియో. కృష్ణుడు అంటారు నేనేం చేస్తాను నీ హారంతోనే, నాకేం పని, ఆ బంగార హారాలు కూడా నాకొద్దు, వజ్రహారాలు కూడా నాకొద్దు, ఎనీవే నా గురించి నువ్వెందుకు చోరీ చేయాలి, నీ ఇంట్లో నీకు అవసరం ఏంటి అని కృష్ణుడు అంటున్నారనమాట. సో అప్పుడు ఈ నాగపత్నిలు ఇంకా ఎంత చెప్పినా లాభం లేదు అంటే, అప్పుడు పగపచాడి ముచమరోడి నాగన నాగ జగావియో, ఉఠోరే బలవంత దేఖో బారని బాడక ఆవియో. సో అప్పుడు కోపం వచ్చి, ఇప్పుడు లేడీస్ యూజువలీ వెన్ ది గెట్ యాంగ్రీ, నౌ డేస్ దే డోంట్ డూ, మేబీ దట్ వాజ్ దోస్ డేస్ స్టైల్, దే గెట్ యాంగ్రీ దే విల్ పుట్ ద లెగ్ ఆన్ ద ఫ్లోర్, యూనో లైక్ వెరీ, ఐ థింక్ దట్ వాజ్ డ్రామాటిక్ స్టైల్, నౌ దే డోంట్ యూజ్ ఇట్, ఐ డోంట్ నో. డ్రామాటిక్స్గా లేడీస్ కోపం వచ్చినప్పుడు ఆ కాలు ఇలా పెట్టి గట్టిగా ఫ్లోర్ మీద. సో ఇక్కడ అంటున్నారు నాగన్ కూడా కోపం వచ్చి నాగపత్నిని ఇలా గట్టిగా లెగ్ వేసేసుకొని మూచమరోడి, ఆ నాగ్ కాలియాకి పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయన్నమాట, అది ఇలా చేసి లేపిస్తున్నారనమాట. చూడండి భారనే బాళ కావ్యో, ఏదో చిన్న బాబు వచ్చాడు మన ద్వారానికి మాట్లాడండి అని చెప్తున్నారనమాట. That's a whole big bhajan. If I continue, we'll go up to 9 o'clock. And then how he, they both meet finally. And the whole bhajan explains, yala mottamida naga lestadu and krishnudu edura avtadu ani iddaru nutti ante fighting chestaru, ana fighting ela undante gagane gaaje haathiyo, అసలు ఎలా ఉందంటే మొత్తం ప్రపంచంలో ఆకాశంలో చాలామంది ఏనుగులు ఒకేసారి అరుస్తున్నారు, అంత సప్పుడు అవుతుంది అని చెప్తున్నారు. అయితే చివరిలో నరసింహ మేత ఆ నాగపత్నిలతో చెప్తున్నారు, మీరేంటో చిన్నబాబు చిన్నబాబు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆ చిన్నబాబు ఏం చేస్తాడు, మీ నాగని మీ భర్తని తీసుకుంటారు. దేసట్ మథుర నగరి మలై జషేన నాగను శిష కాపసే, మథుర నగరి తీసుకువెళ్తారు, మీ నాగ తాలూకా శీష్ తలని నరికేస్తారు, అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు వీళ్ళు మళ్ళీ నాగపత్నిలు పాడతారు, మేము మీకు అసలు మాకు అసలు అర్థమే అవ్వలేదు, మీరే నా దేవాది దేవుడు అని, దేవాది దేవుడు ఉన్నాడు మాకు తెలుసు కానీ మీరే అని అనుకోలేదు, ఇంత చిన్నగా సుకుమారుగా ఉన్నారు కదా మేము అనుకోలేదు, అయితే తప్పు చేశాము, మిమ్మల్ని మేము పోల్చుకోలేకపోయాము, అయితే క్షమించండి అని అప్పుడు ప్రార్థన మొదలు పెడతారనమాట. సో ఇలా ఈ యొక్క వృత్తాంతం చాలా ప్రసిద్ధంగా ఉంది, చాలామంది మంచి మంచి భక్తులు దీని మీద పాటలు రాశారు, వాళ్ళ ఒక కాన్వర్జేషన్ ఎలా అయింది. సో ఇక్కడ వీళ్ళు అంటున్నారు, అవర్ ఫూలిష్ హస్బెండ్, మూర్ఖుడు మా హస్బెండ్ మీకు పోల్చుకోలేకపోయారు, కానీ వీళ్ళు కూడా స్టార్టింగ్లో పోల్చుకోలేకపోయారు, ఏదో చిన్న అబ్బాయి ఎందుకు ఇక్కడ వచ్చేసారని. తర్వాత అంటున్నారు, ఓ సుప్రీం లార్డ్ ప్లీజ్ బీ మర్సిఫుల్, ఇట్ ఈస్ ప్రాపర్ ఫర్ ద సెయింట్లీ టు ఫీల్ కంపాషన్ ఫర్ ఉమెన్ లైక్ అస్, దిస్ సర్పెంట్ ఈస్ అబౌట్ టు గివ్ అప్ హిస్ లైఫ్, ప్లీజ్ గివ్ అస్ బ్యాక్ అవర్ హస్బెండ్ హూ ఈజ్ అవర్ లైఫ్ అండ్ సోల్. సో ఇప్పుడు అంటున్నారు, దయచేయండి ఈ మా భర్తని మాకు వెనక ఇవ్వండి, మా మీద దయా చూపించండి, స్పెషలీ లేడీస్ మీద మీరు దయా చూపించాలి కదా అని చెప్తున్నారు, వీఆర్ ఉమెన్, మా మీద మీరు దయా చూపించండి. తర్వాత అంటున్నారు, నౌ ప్లీజ్ టెల్ అస్ యువర్ మేడ్ సర్వెంట్స్ వాట్ వీ షుడ్ డూ, సర్టన్లీ ఎనీ హూ ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్స్ యువర్ ఆర్డర్ ఈజ్ ఆటోమేటిక్లీ ఫ్రీడ్ ఫ్రమ్ ఫియర్. సో ఇప్పుడు అంటున్నారు మేము ఇప్పుడు కంప్లీట్గా మీకు శరణాగతి తీసుకున్నాము, ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేయమంటే మేము అదే చేస్తాము, మాకేదో చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం చెయ్యాలి అని చెప్తున్నారన్నమాట. తర్వాత శ్లోకంలో అంటున్నారు, దస్ ప్రేజ్డ్ బై ద నాగపత్నీస్. ఇప్పుడు భగవంతుడు సంతోషపడి ఇంకా సరే అని మొత్తం మీద ఏం చేశారు, ఈ కాళియ పాము తాలూక పడుగు నుంచి కింద దిగిపోయారు. కింద దిగిపోయి ఇప్పుడు నీళ్ళ మీద నిలబడి ఉన్నారు. అయితే ఆ క్వశ్చన్ రావచ్చు, నీళ్ళ మీద ఎలా నిలబడారు? ఇప్పుడు చాలామంది పాములు ఉన్నారు, సో ఎవరొకరు ఇలా పడుగు పెట్టి ఉంటారు, దాని మీద భగవంతుడు నిలబడి ఉన్నారు. నిలబడి వీళ్ళతో ఇంకా మాట్లాడుతున్నారనమాట. వెంటనే విశ్వనాథ్ చక్రవర్తి కమెంటరీ ఉంది, ఇమ్మీడియట్లీ ద లార్డ్ జంప్డ్. ఎందుకంటే భగవంతుడు చాలా బరువుగా ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి లైన్ వస్తుంది, మనం ఎక్కడో మిస్ అయ్యామో. ఎక్కడైతే ఈ నాగకన్యలు చెప్తున్నారు ఎందుకు బరువుగా ఉంటారు, ఎందుకంటే భగవంతుడిలో మొత్తం ప్రపంచం ఉంది కనుక ఎంత బరువుగా ఉంటారు మీరు అని చెప్తున్నారు. సో వెంటనే భగవంతుడు దిగిపోయారు. అండ్ స్లోలీ స్లోలీ ఇప్పుడు కాళియా కూడా తన ఒక శక్తి మళ్ళీ రిగైన్ అవుతున్నాడు. మళ్ళీ మెల్లమెల్లగా తను ఇలా పైకి పెట్టాడు, పడుగు పైకి పెట్టాడు. అండ్ తర్వాత ఇప్పుడు కాళియా మాట్లాడతాడు, నాగపత్ని తాలూకా స్తుతులు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కాళియా నుంచి భగవంతుడు దిగారు, అందుగురించి మాట్లాడగలుగుతున్నాడు, లేదంటే అంతవరకు మాట్లాడే శక్తి కూడా లేదు అనమాట. సో ఎందుకంటే మాట్లాడతాడు. సో ఇప్పుడు కాళియా అంటున్నాడు, సి ఇక్కడ కాళియా ఒక చాలా మంచి ప్రశ్న వేస్తారు భగవంతుడికి, కానీ భగవంతుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పరు. కాళియా అడిగిన ప్రశ్నకి భగవంతుడు సమాధానం చెప్పలేదు, వాలి అడిగిన ప్రశ్నకి భగవంతుడు సమాధానం చెప్పలేదు, బలి మహారాజు అడిగిన ప్రశ్నకి భగవంతుడు సమాధానం చెప్పలేకపోయారు. ఇక్కడ కాళియా మొట్టమొదటి తను కూడా ప్రార్థిస్తాం మొదలు పెడుతున్నారు, కానీ తనకి ప్రార్థన ఏం చేయాలని రాలేదు. భాష్య ఋషుల ప్రభుపాద అంటున్నారు తనకు ఎలాగో ఏమీ రాదు కనుక వాళ్ళు ఇందాక భార్య ఏం చెప్పారు తను విన్నాడు కదా, అదే మళ్ళీ సేమ్ టు సేమ్ రిపీట్ చేస్తున్నాడు, ఇంకా కాపీ చేస్తున్నాడు, తనకు తెలియదు ఎలా చెప్పాలి. కానీ భగవంతుడికి ఒక మంచి ప్రశ్న అడుగుతాడు. తను అంటాడు, నేను నాగయోనిలో పుట్టాను కనుక నా స్వభావం ఇలా ఉంది, ఇది నా పని, నేను ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి, దాన్ని నా తప్పు ఏంటి? మీరు నాకు శిక్షిస్తున్నారు, బాగానే ఉంది, నేనేం తప్పు చేశాను? నా స్వభావంకి వ్యతిరేకంగా పని చేస్తే మీరు చేస్తారు, ఇది నా డ్యూటీ, ఇదే నా, నేను ఈ యోనిలో ఉన్నా నేను ఇదే చెయ్యాలి, మరి ఎందుకు మీరు నాకు ఇలా శిక్షిస్తున్నారు అని అతను అడుగుతున్నారనమాట. దానికి భగవంతుడు ఎటువంటి జవాబు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇదంతా భగవంతుడి తాలూకా లీలయే. మీ అందరికీ కథ చెప్పి ఉన్నాను, ఈ కాళియా నాగ మరి ఎవరు కాదు, వేదశిర ఋషి. సో తను ఆల్రెడీ ఎన్నో జన్మల నుంచి భగవంతుడి తాలూకా కృప పొందడానికి కష్టపడుతున్నాడు, అప్పుడు వచ్చి లీలలో భాగంగా ఉన్నాడు. సో అందుగురించి భగవంతుడు ఉట్టి స్మైల్ చేసి ఏం జవాబు ఇవ్వట్లేదు, ఏం చెప్తారు ఇదంతా లీల అని చెప్పడానికి ఏం లేదు కదా అని భగవంతుడు నవ్వుతున్నారన్నమాట. సో తను సాధారణ భక్తుడు కాదు కదా, కృష్ణ లీలలో కంసుడుగా పాల్గొన్నా కూడా, కాళియాగానా పూతనా కూడా, అదంతా పుణ్యమే. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటేనే. పూతన ఎవరు? పూర్వజన్మలో బలి మహారాజ్ తాలూకా చెల్లిని. కొన్ని పురాణాల్లో అంటారు బలి మహారాజ్ తాలూకా పుత్రి, ఎందుకంటే బలి మహారాజ్ దగ్గర వామన్ రూపంలో భగవంతుడు దానం అడగడానికి వచ్చినప్పుడు బలి మహారాజ్ తాలూకా అమ్మాయి అనుకుంటుంది, ఎంత అందంగా ఉన్నాడు చిన్న బాలుడు, అసలు ఇలాంటి అబ్బాయి నాకు పుడితే ఎంత బాగుంటుందని తల్లిలాగా ఒక ప్రేమ అన్నమాట తన మీద. కానీ ఎప్పుడైతే తన నాన్నతో ఇలా ప్రవర్తించారు అప్పుడు దానికి కోపం వచ్చింది, ఏం అబ్బాయి అసలు ఇలాంటి వాళ్ళని చంపేయాలి. సో రెండు కోరికలు, తల్లిగా ఉండాలని ఉంది, చంపేయాలని ఉంది. అందుకోసం వెంటనే భగవంతుడు సరే అయితే పూతనాగా తల్లిలా కూడా వచ్చింది, స్తనపానం కూడా చేపించింది కానీ చంపడానికి ప్రయత్నించింది. సో వీళ్ళందరూ మామూలు మనుషులు కాదు, గొప్ప గొప్ప భక్తులు, ఏదో ఒక రూపంలో భగవంతుడి తాలూకా లీలలో పాల్గొనడానికి వచ్చారు. సో ఇక్కడ కాళియా అంటున్నారన్నమాట భగవంతుడితో, నేనేం తప్పు చేశాను, ఇది నా స్వభావం అని. తర్వాత సుఖదేవ్ గోస్వామి ఇక్కడ అంటున్నారు, ఆఫ్టర్ హియరింగ్ కాళియాస్ వర్డ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ హు వాజ్ యాక్టింగ్ యాజ్ అ రోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ రిప్లైడ్, ఓ సర్పెంట్ యు మే నాట్ రిమైన్ హియర్ ఎనీ లాంగర్, గో బ్యాక్ టు ద ఓషన్ ఇమీడియట్లీ. సో ఇప్పుడు ఇంకా తను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా భగవంతుడు అంటున్నారు, సరే సరే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి, భగవంతుడు ఇంకా మాట్లాడొద్దు, మాట్లాడితే మళ్ళీ ఏమైనా బతిమాలతాడేమో, ఇక్కడ ఉండిపోతాను, ఎలాగో నా విషయం పోయింది కదా, ఇక్కడ ఉంటాను, నేను కూడా మీ లీలలో భాగంగా ఉంటాను, అందుకోసం ముందే చెప్పేస్తున్నాను, ఇంకేం మాట్లాడే అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళాలి, విత్ యువర్ చిల్డ్రన్, విత్ యువర్ వైఫ్, విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ రిలేటివ్స్, అందరినీ తీసుకుని వెంటనే వెళ్ళిపోవాలి. ఈ నీళ్ళు మాత్రం ఇప్పుడు ఆవుల కోసం కావాలి, ఈ వ్రజవాసులు అందరూ తాగుతారు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. తర్వాత సుఖదేవ గోస్వామి అంటున్నారు, ఇఫ్ ఏ మార్టల్ బీయింగ్, ఎవరైనా మనుషులు ఈ ఒక కథని వింటారు, అటెంటివ్లీ రిమెంబర్స్, భగవంతుడు స్వయంగా అంటున్నారు, మై కమాండ్, కాళ్యాతో అంటున్నారు, నేను ఏదైతే నీకు ఇప్పుడు ఆదేశించాను, ఎవరైనా ఈ ఒక వృత్తాంతం వింటే అండ్ నరేట్స్ దిస్ అకౌంట్, వినడమే కాదు ఇతరులకి చెప్తున్నారు, ఎట్ సన్ రైజ్ లేదంటే సన్సెట్, హీ విల్ నెవర్ బీ అఫ్రేడ్ ఆఫ్ యూ. సో ఎవరైతే ఈ కథ వింటున్నారో వాళ్ళకి పామ పట్ల భయం అనేది పోతుందన్నమాట. కాకపోతే చాలా వర్షం ఉంది, మేబీ టెంపుల్లో కూడా ఒక రెండు పాములు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ మీ అందరికీ ఇప్పుడు భయం లేదు కదా, మనం వినేసాం కదా సన్సెట్లో, సో ఇప్పుడు ఏం తిరిగినా కూడా ఎవరికేం భయం లేదు. సో ఇక్కడ అంటున్నారు తర్వాత శ్లోకంలో, కానీ ఇది చాలా బాగుంది, ఈ యుక్తి బాగుంది, ఇలా చెప్పి పెడితే క్లాస్లో ఎవరు నిద్రపోరు, అలర్ట్గా ఉంటారు, ఓ 1 or 2 పాములు ఇక్కడ తిరుగుతున్నారండి గ్యారంటీ లేదు అంటే ఎవరికి ఇంకా నిద్ర రాదు, సరిగ్గా వింటారు, ఇంకా మాతాజీ ఏం క్లాస్ చెప్తున్నారు పక్కనే చూస్తూ, దిస్ ఈజ్ బెటర్. బతమాలి అమ్మ ఎందుకెళ్ళా అంటే ఆ మంగళహారతి వచ్చామండి నిద్ర వచ్చేస్తుంది. ఎనీవే సో ఇక్కడ అంటున్నారు తర్వాత శ్లోకంలో, ఇఫ్ వన్ బ్యాత్స్ ఇన్ దిస్ ప్లేస్ ఆఫ్ మై పాస్ట్ టైమ్స్ అండ్ ఆఫర్స్ ద వాటర్ ఆఫ్ దిస్ లేక్ టు ద డెమి గాడ్స్ అండ్ అదర్ వర్షిపబుల్ పర్సనాలిటీస్ ఆర్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ ఎ ఫాస్ట్ అండ్ డ్యూలీ వర్షిప్స్ అండ్ రిమెంబర్స్ మీ హీ షోర్ టు బికమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్. భగవంతుడు అంటున్నారు, ఎవరైతే నా యొక్క కథ గురించి వింటారు, గుర్తు చేసుకుంటారు, ఎక్కడైతే కథ జరిగింది కాళీయాదహలో స్నానం చేసుకుంటారు యమునలోని, నన్ను పూజిస్తారు, ఫాస్ట్ ఉపవాసం చేస్తారు, నన్ను పూజిస్తారు, నన్ను గుర్తిస్తారు, అలాంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేసిన అన్ని పాప కర్మాల నుంచి విముక్తులవుతారు అని చెప్తున్నారు. అండ్ తర్వాత అంటున్నారు, అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గరుడ, భగవంతుడు కాళ్యాతో అంటున్నారు, నువ్వు గరుడు భయంతోనే కదా ఆ రమణక ద్వీపాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసావు, కానీ ఇప్పుడు నా ఒక పాద పద్మాలు నీ పైన ముద్రించి ఉన్నాయి కనుక నువ్వేం భయపడే అవసరం లేదు, నువ్వు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపో అని. ఇట్ల ప్రభుపాద చెప్పేవారు, కాళియా తిరిగి ఫీజీకి వెళ్ళాడు, ఫీజీ ఐలాండ్లో కాళియా వెళ్ళాడనమాట. అయితే నేను కొంచెం సర్చ్ చేశాను దీని మీద, అయితే ఫీజీ తాలూకా చరిత్రలో కూడా ఒక పెద్ద పాము గురించి ఉంది, వాళ్ళ కల్చర్లో పాముని పూజిస్తారు కూడా. ఫీజీ ఒక చరిత్రలో ఉందన్నమాట, ఏదో పెద్ద పాము చాలా యుగాల ముందు ఇండియన్ ఓషన్ నుంచి వచ్చాడు ఫీజీకి అని వాళ్ళ చరిత్రలో కూడా ఉందన్నమాట, హిస్టరీలో ఉంది. అండ్ మీరు ఇంటర్నెట్లో కూడా సర్చ్ చేస్తే ఫీజీలో వాళ్ళు వర్షిప్ చేస్తారు, స్పెషల్ ఒకేషన్కి లోకల్ పీపుల్ పామ్ని వర్షిప్ చేస్తారు. అండ్ మన ఫీజీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో కూడా కాళియా కృష్ణ విగ్రహం పెట్టాం, కాళియా పామ్ మీద కృష్ణుడు నృత్యం చేస్తూ విగ్రహం పెట్టామన్నమాట. సో ఇలా సుఖదేవ గోస్వామి అన్నారనమాట. సుఖదేవ గోస్వామి అంటున్నారు, మై డియర్ కింగ్, పరీక్షిత్ మహారాజ్తో అంటున్నారు, ఇలా కృష్ణుడు కాళియా పైన దయా అని చూపించారు అండ్ కాళియా వెంటనే విత్ జాయ్ అండ్ రివరెన్స్, ఆనందంతో తన భార్యలందరినీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు భగవంతుడిని బాగా పూజ చేశారు, భగవంతుడికి చాలా ఉపహారాలు ఇచ్చాడు, వజ్రాలు, కొన్ని బట్టలు, బంగారం, చాలా సెంట్స్, పర్ఫ్యూమ్స్, గార్లెండ్ ఆఫ్ లోటస్ ఫ్లవర్స్, పెద్ద పెద్ద దండ మాల, అన్ని చాలా వస్తువులు ఇచ్చాడనమాట. అయితే కౌస్తుభ ముని కూడా ఇక్కడ నుంచే వచ్చింది. అయితే ఎవరైనా చెప్పొచ్చు కౌస్తుభ ముని కాళియా దగ్గర రావడం ఏంటి అని, కానీ కొంతమంది వైష్ణవ ఆచార్యులు అంటారు కౌస్తుభముని భగవంతుడి దగ్గరే ఉంది, కానీ ఎక్కడో నుంచి రావాలి కదా, డైరెక్ట్గా ఇలా మిరాకల్ చూపించలేదు కదా ఆకాశం నుంచి, కనుక ఆయన ఆ ఒక యమున హృదయంలో దూకినప్పుడే ఆ కౌస్తుభ మణి కాళియా తాలూకా వేరే మణిల్లో కలిపేశారు. ఎప్పుడైతే మళ్ళీ ఈ మొత్తం కథ అయినప్పటికీ ఆయన తిరిగి వెళ్ళిపోతున్నారు, అప్పుడు మొత్తం అంతా ప్లేట్ తీసుకొని వచ్చారు అన్ని వజ్రాలతో, దానిలోనే కౌస్తుభ ముని ఉంది. సో వాళ్ళకి కూడా తెలియదు అది మాది మనది కాదని, ఆ మొత్తం అంతా వాళ్ళు కృష్ణుడికి ఇచ్చేశారు. సో మొత్తం ఆ ఆభరణాలు, ఆ మణీలు అన్నీ తీసుకొని మంచి బట్టలు వేసుకొని, వైష్ణవ ఆచార్యులు అంటారు కృష్ణుడు ఆ యమున నది నుంచి బయటికి వచ్చినప్పుడు తన బట్టలు తడిసిలేదు కూడా, సో ఇప్పుడు మనం అనుకోవచ్చు అన్ని గంటలు గంటలు అక్కడ ఉంటే ఎందుకు తడలేదు. అయితే మళ్ళీ మంచిగా కొత్త బట్టలు వేసుకొని వాకింగ్ చేసి వచ్చారు. సో వాకింగ్ చేసి ఎలా వచ్చారంటే, ఇప్పుడు అక్కడ కాలియాతో పాటు చాలామంది పాములు ఉన్నారు. సో ప్రతి ఒక్క పాము ఒక స్టెప్ లాగా వాళ్ళు వాళ్ళు ఒక హెడ్ వాళ్ళు ఒక తలని పెట్టేసుకున్నారనమాట. సో భగవంతుడు అలా ఒక్కొక్క కాలు అందరి మీద అలా ముద్రిస్తూ ముద్రిస్తూ అలా ఒడ్డుకి వెళ్ళిపోయారు. అండ్ మొత్తం మీద యశోదమాత భగవంతుడిని కవగలిస్తారనమాట. అండ్ అప్పుడు నుంచి ఆ కౌస్తుభమని భగవంతుడు వేసుకున్నారనమాట. సో ఇలా ఈ ఒక కాలియా తాలూకా కథ ఇక్కడే ముగిస్తాము. సో లార్డ్ ఈజ్ సో మర్సిఫుల్, ఈజ్ సో కైండ్. వన్ థింగ్ యాజ్ అ డివోటీ వీ కెన్ క్యారీ ఇన్ అవర్ హార్ట్ ఇస్ దట్ లార్డ్ ఈజ్ ఆల్ ద టైమ్ డాన్సింగ్ ఆన్ అవర్ టంగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిజ్ నేమ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రసాదం. అవర్ టంగ్ ఈజ్ ఆల్సో లైక్ కాలియా, మన ఒక నాలుగు కూడా కాలియాలాగే ఉంది. సో మనము ఈ యొక్క కథ వినినప్పుడు ఎల్లప్పుడూ అలా ఊహించాలి, భగవంతుడు నామరూపంలో ఆయన ప్రసాద రూపంలో మన నాలుక మీద ఎల్లప్పుడూ నృత్యం చేస్తూ ఉంటున్నారు. అండ్ మెల్లమెల్లగా మనలో ఉన్న విషయము, ఈ భౌతిక విషయాల పట్ల ఉన్న ఆసక్తి మెల్లమెల్లగా బయటికి వెళ్ళిపోతుంది. సో ఎల్లప్పుడు భగవంతుడికి ఆ మూడ్లో మనం ప్రార్థించాలి. అండ్ ఎల్లప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక్కొక్కసారి భక్తుల్ని విమర్శిస్తాము, తప్పుగా మాట్లాడతాం, భౌతిక విషయాల గురించి చర్చిస్తాము. అప్పుడు మనం అనుకోవాలి భగవంతుడు నన్ను నాలుక మీదే ఉన్నారు, తను ఇబ్బంది పడతారు మనం ఇలాంటి మాటలు మాట్లాడితే, లేదంటే ఏదైతే ఆహారం తీసుకోకూడదు అది తీసుకున్నప్పుడు భగవంతుడు ఇబ్బంది పడతారు. ఎందుకంటే నామరూపంలో మనం జపం చేస్తున్నాం భగవంతుడి తాలూక నామము కనుక. కొంచెం మన ఇంద్రియాలని నియంత్రించి భక్తులుగా మంచిగా ఉండాలి. మనం సాధన చాలా సీరియస్గా మనము చేసుకోవాలి. మనం మంచిగా చేయకపోతే ఏదో ఒక రోజు ఎలా అయితే కాళ్యాన్ని శిక్షించారో అలాంటి శిక్షణ మనకు వస్తుంది. దాని ముందే మనము ఇంప్రూవ్ అయిపోతే, రెక్టిఫై అయిపోతే భగవంతుడు ప్రేమతో మనని ఉద్ధరిస్తారు. మన ఈ కథ ఈరోజు ఇక్కడే ముగిస్తాము. వచ్చే ఆదివారం దామోదర్ లీల చర్చిద్దాము. శ్రీకృష్ణ చంద్ర భగవాన్ కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.